शिवाय नमः ओम नमः शिवाय शिवाय नमः शिवाय नमः ओम नमः शिवाय शिवाय नमः शिवाय नमः ओम नमः शिवाय शिवाय नमः शिवाय नमः ओम नमः शिवाय गीता गंगा गायत्री गोविंद गीता गंगा गायत्री గోవింద అచ్యుత అనంత గోవింద అచ్యుత అనంత గోవింద కేశవ మాధవ నారాయణ గోవింద కేశవ మాధవ నారాయణ గోవింద 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 అమానిత్వం అదంబిత్వం అహింస శాంతి ఆర్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యం ఆత్మ వినిగ్రహ. ముందే భగవద్గీతలోకి ముందు రేవు శివుడి దగ్గర పెట్టారు కదా, శివరాత్రి సాంప్రదాయం రేవు శివుడి దగ్గరే పెట్టారు. తర్వాత భగవద్గీత చెప్తున్నాం, శివుడంటే మంగళకరుడు, శివుడంటే మంగళకరుడు అంటే మనందరికీ మంగళం ప్రసాదిస్తాడు, అంటే క్షేమం ప్రసాదిస్తాడు. శివరాత్రి అంటే మనకి ఈశ్వరుని అవతారాలు రెండు అవతారాలు ముఖ్యం, ఒకటి కృష్ణుడు రెండు శివుడు. ఈ రెండు అవతారాలు మన హిందువులకు చాలా ముఖ్యం. కృష్ణుడిని శివుడిని ఎక్కువ మంది ఆరాధిస్తారు. అయితే ఇద్దరు రాత్రులు పుట్టారు. అసలు మామూలుగా డెలివరీస్ అన్ని రాత్రులు ఎక్కువ వస్తాయి. పగలేదో పని చేసుకుంటూ ఉంటారు, రాత్రులు నిద్రపోయి విశ్రాంతి విశ్రాంతి టైంలో డెలివరీస్ వస్తాయి. అంతే గైనకాలజీ చదివే డాక్టర్స్కి పాపం చాలా ఇబ్బంది, రాత్రులు నిద్ర ఉండదు. ఎప్పుడు పురుడు వచ్చి పురుడు చేసి వస్తే లెగిస్తూ ఉండాలి, చదవకూడదు. అంటే నైట్స్ని ఎక్కువ లెగిస్తూ ఉండాలి లేడీ డాక్టర్స్. వీళ్ళిద్దరు రాత్రి 12 పుట్టారు. కృష్ణుడు రాత్రి 12 మధురలో, శివుడు కూడా. అంటే శివుడు లింగోద్భవం ఏ రోజునైతే లింగరూపం ధరించాడో ఆ రోజునే శివరాత్రి. అది శివరాత్రి అంటే ఏంటంటే, శివుడు ఏ రోజునైతే శివుడు నిత్యావతారం, శివుడు ఎప్పుడు ఉండే అవతారం, నిత్యావతారం అంటారు శివుడిని, అంటే ఎప్పుడు ఉండే అవతారం. అయితే శివరాత్రి అంటే ఆ రోజుని శివుడు పుట్టాడని కాదు, శివుడు లింగరూపం ధరించాడు ఆ రోజు. అయితే ఈ లింగరూపం అది ఖచ్చితంగా ఉంది. కృష్ణుడు మధురలో జైల్లో పుట్టాడు, మీరు అందరూ చూసే ఉంటారు మధురలో. అంటే ఎవరైనా జైలుకి వెళ్తే కృష్ణ జన్మస్థానానికి వెళ్ళొచ్చారంటారు. కృష్ణ జన్మస్థానం అంటే ఆయన జైల్లో పుట్టాడు మధురలో, అది స్పెసిఫిక్ కదా. అయితే శివరాత్రి అనేది ఇది కరెక్టే, ఏది శివుడు లింగోద్భవం లింగరూపం ఎప్పుడు ధరించాడు అది కరెక్టే శివుడు. అయితే దానికి ఒక్కో పురాణంలో ఒక కథ కింద ఉంటుంది. కొంతమంది మొదటి లింగం అరుణాచలం అంటారు. అంటే మీరు ఏ ఊరు వెళ్ళినా ఆ శివుడి గుడి వెనకాల అరుణాచలం కథే ఉంటుంది. తొలిలింగం అరుణాచలం అండి. ఎందుకంటారంటే తొలిలింగం అని బ్రహ్మవిష్ణువునికి వివాదం వచ్చింది ఆ కథ మీరు చాలాసార్లు అరుణాచలం కథలో వస్తుంది. అంటే ఆ వివాదం కారణం ఉండి రాలేదు, అహంకారం ఉండే వచ్చింది. అసలు సాధారణంగా మన ఇంట్లో పేచీలు సమాజపరంగా పేచీలు వచ్చి 90 అహంభావన బట్టి వస్తాయి. ఇంట్లో కూడా పేచీలు అంతే. అసలు మనిషికి ఇతరుల చేత గౌరవించబడాలి, ఇతరుల చేత గౌరవించబడాలి. వీళ్ళెవరిని గౌరవించరు, అందరూ ఈయన గౌరవించాలి. కొంతమంది వాళ్ళు ఎవరిని గౌరవించరు, వాళ్ళు మటుకు అందరూ గౌరవించాలనుకుంటారు. కొంతమందికి అలా అటువంటి అలా కొంత గర్వంగా ఉంటారు వాళ్ళు. ఆ గర్వాన్ని కూడా పేచీ అహంకారం అవసరం ఉండి పేచీలు 100 పదిస్తే అహంభావన వాళ్ళు వచ్చే పేచీలు 90 ఉంటారు. సమాజపరంగా అంతే, ఇంట్లో కూడా మన గృహం కూడా అంతే. సమాజం అంటే ఏం లేదు, 10 ఇల్లు కలిస్తే సమాజం. అంటే వ్యక్తి బాగుపడకుండా సమాజం బాగుపడదు. వ్యక్తి బాగుపడకుండా సమాజం అన్నాడు. మనం ఎవరో బాగుపడకుండా సమాజం బాగుపడాలి. సమాజం అంటే మనం కదా, జన సమూహం సమాజం. మనం ఎవరో బాగుపడకుండా సమాజం బాగుపడాలంటే అర్థం ఏంటి? మనమే సమాజం, 10 మంది కలిస్తే సమాజం. అయితే వ్యక్తి బాగుపడకుండా సమాజం బాగుపడదు. ఇప్పుడు శివుడు అరుణాచలం కథ ఏంటంటే, శివుడు ఆ వివాదం బ్రహ్మదేవుడు నేను గొప్ప, నేను సూపీరియర్ వచ్చినప్పుడు ఈ ఈశ్వరుడు పెద్ద లింగ రూపం ధరించాడు. వాళ్ళిద్దరి మధ్యన ఏ రూపం ధరించాడు? అదే తొలిలింగం, అది తొలిలింగం. అప్పుడు బ్రహ్మదేవుడు నా ఆది అంతం ఎవరు ముందు చూసొస్తారో వాడు గొప్పవాడు అని చెప్పాడు ఈశ్వరుడు. అది లింగరూపం ధరించాడు. అప్పుడు ఈ కథ మీకు అందరికి తెలిసి చెప్పను. విష్ణువు పైకి వెళ్ళాడను, బ్రహ్మదేవుడు కిందకి వెళ్ళాడను. ఆ బ్రహ్మదేవుడే పైకి వెళ్ళాడు, విష్ణువు కిందకి వెళ్ళాడు. వచ్చి నీ మొదలు నాకు కనిపించలేదని నిజమే చెప్పాడు. బ్రహ్మదేవుడు పైకి వెళ్ళాడు, ఆడికి కనపడలేదు. ఎవరు అబద్ధ సాక్ష్యాలు వేసుకొచ్చాడు 2. అప్పటి నుంచి కోర్టులో 2 సాక్ష్యాలు పెట్టారు. అది వాళ్ళు నిజం చెప్పినా అబద్ధం చెప్పినా 2 సాక్ష్యాలు తీసుకురమ్మంటారు. మన ప్రేటలు మనకు ఏదైనా కేసు వస్తే ఏమంటే 2 సాక్షులు మీరు తీసుకురావాలి, వాళ్ళు మీకు అనుకూలంగా చెప్పాలి అని చెబుతారు. ఇప్పుడు కూడా అంతే, కోర్టులో 2 సాక్ష్యాలు. అలాగే బ్రహ్మదేవుడు ఏదో 2 సాక్ష్యాలు ఎత్తుక్కున్నాడు, మొగలపు ఒకటి ఆ ఒకటి ఏదో ఎత్తుక్కున్నాడు. ఆ కథ మీకు తెలుసు. మొత్తం మీద ఏమో ఆ సాక్షి వాళ్ళకేమో ఆ సాక్ష్యాలు ఎలా ఉన్నాయి, మన అబద్ధం చెప్పకపోతే ఇడు కోపం వస్తున్నామో ఎవరికి? బ్రహ్మదేవుడి కోపం, బ్రహ్మదేవుడికి అబద్ధం చెబితే అక్కడ శివుడి కోపం వస్తే ఎటు చెప్పాలి? ఇటు అబద్ధం చెప్పమంటున్నాడు ఎవడు బ్రహ్మదేవుడు, చెప్పకపోతే ఇడు కోపం వస్తుంది. ఆడికి చెబితే ఏమో ఆడి కోపం వస్తే మీరు అబద్ధాల కూరలని శివుడు అంటాడు. ఈ పేచిన పడాలని ఏం చేశారంటే మొత్తమే వచ్చారు, ఏమన్నా నేను చూసి వచ్చేసానని చెప్పాడు బ్రహ్మదేవుడు. అయితే ఈశ్వరుడు అంతర్యామి టైంలో ఆ టైం కనుక మారిపోవచ్చు. ఈశ్వరుడు అంతర్యామి, మన అబద్ధాలు చెప్పినా చూస్తూ ఉంటాడు, మనం నిజం చెప్పింది చూస్తాడు, అబద్ధం చెబుతాడు. ఈశ్వరుడు కళ్ళు లేకుండా చూడగలడు, చెవులు లేకుండా వినగలడు, కాళ్ళు లేకుండా నడవగలడు, చేతులు లేకుండా పని చేయగలడు. ఆయనకు అవయవాలు అక్కలం. మనకి ఏదైనా పని చేయాలంటే అవయవాలు అక్కలం. ఈశ్వరుడికి అవయవాలు ఏమి అక్కర్లేకుండా పని చేయగలడు, అవసరం లేదు. నేను అనుగ్రహించడానికి ఈశ్వరుడు శరీరం అక్కర్లేదు, శరీరం అక్కర్లేకుండా అనుగ్రహిస్తాడు. మనల్ని అనుగ్రహించడానికి శరీరం అక్కర్లేదు ఈశ్వరుడికి. అప్పుడు వీళ్ళకి అబద్ధాలు చెబుతున్నారు. ఒకరిని చూస్తే ఒక రకమైన భయం వస్తుంది, ఒకరిని చూస్తే ఒక రకమైన భయం వస్తుంది. అంచేత గోవి ఏం చేసిందంటే ముఖంతో ఏమో ఈయన చూశాడు, తోకతో నేను చెప్పిన మాటలు నమ్మొద్దు అంటుంది ఆడ. మళ్ళీ ఆయన చూసిన భయం వస్తాను, ఈడు అబద్ధం చెప్పకపోతే ఈడు ఇరుకోడు బ్రహ్మదేవుడు, అబద్ధం చెప్తే ఆడికి తెలుస్తా ఉంటుంది మన అంచేది. వాడు ఏం చేశాడు కపిల, అగ్గో కపిల ఏం చేసిందంటే ముఖంతో ఏమో అబద్ధం చెప్పి నేను చెప్పిన మాట నమ్మొద్దని తోకతో ఇలా అడ్డం తిప్పుతాను ఈశ్వరుడు. ముఖంతో అబద్ధం చెబుతాను, తోకతో నిజం చెబుతాను. అంచేది ఇప్పుడు కూడా ఆవు తోకను పూజిస్తారు కానీ ముఖాన్ని పూజించరు. అబద్ధం చెప్పిన మొఖం అంచేది ఆ గోదానాలు ఇచ్చినాడు తోకనే పూజిస్తాడు. మొగలు పూజ ఏమో అబద్ధం చెప్పేసింది ఖచ్చితంగా. అప్పుడేమో నేను నన్ను పూజించే పుష్పాల్లో నిన్ను చేర్చుకుందరి కాక అని చెప్పించాడు. అంచేది మొగలు పువ్వుల్ని పూజలో పెట్టరు. ఇంతకీ ఈ కథ మీకు అక్కర్లేదు. ఏదంటే మొదటి లింగం అదేను, ఏది అరుణాచలమే మొట్టమొదటి ఈశ్వరుడు లింగరూపం ధరించి ఈ బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు యొక్క వివాహం, అదే ఆ వివాదం రహితం చేయడానికి తొలిలింగం అరుణాచల లింగం. అక్కడే ఈశ్వరుడు మొట్టమొదటి లింగరూపం ధరించాడని చెప్తారు ఎక్కువ మంది, ఇంకా రకరకాలుగా చెప్తారు. తర్వాత ఈ బోయవాడు కథలో ఈ శివరాత్రి రోజున అన్నింటికంటే కథ ముఖ్యం ఏంటంటే బోయవాడి కథ. ఇది లింగ ఉద్భవం, తొలిలింగం అరుణాచలం. అయితే లింగరూపం ధరించాక తర్వాత ఈ కొండ ఎలా వచ్చిందంటే తర్వాత గిరి రూపం ధరించాడు, జ్యోతి రూపం ధరించాడు, లింగరూపం ధరించాడు, అని రకరకాల రూపాలు ధరించాడు భక్తులకు అనుకూలం. ఇప్పుడు ఈశ్వరుడికి అభిషేకం చేస్తారు, అలంకరిస్తారు, ఆయనకి ఏం కావాలి అన్నీ మన కోసం. ఈశ్వరుడికి ఏం కావాలి, మనం స్నానం చేయించాలి, ఈ స్నానం చేయించడం మన కోసమే. ఆయనకి బట్టలు పెడతాం, శుభ్రంగా స్నానం, అభిషేకం అంటే స్నానం, లేదా బట్టలు పెడతాం, నైవేద్యం పెడతాం, మీకు ఇవన్నీ మన కోసమే, అంటే మన భక్తి కోసం చేసుకుంటున్నాం. మనం చేసేది ఆయన దగ్గర నుంచి కృప అడుగుతాం, ఆయన దగ్గర నుంచి నీ దయగడు నీకు అన్నం పెడుతున్నాం, బట్టలు కూడా ఇస్తున్నాం కదా, మాకు కూడా అన్నం లేకుండా బట్టలు లేకుండా కొంచెం లోటు లేకుండా చూడండి. ఇప్పుడు నైవేద్యం పెడతారు కదా, దానికి బట్ట కూడా చుట్ట పెడతారు శివలింగానికి, అంటే నీకు అన్న వస్త్రాలు మేము అన్నం పెడతాం, వస్త్రం పెడతాం, మాకు కూడా అన్న వస్త్రాలకి లోటు లేకుండా చూడమని ఇండైరెక్ట్గా చెప్పటం, చెప్పకుండా చెప్పటం అంటారు. దాన్ని ఏమంటారు, చెప్పకుండా చెప్పటం అంటారు. సరే, ఇంకా బోయేవాడి కథ ఎక్కువ చెప్తారు శివరాత్రి రోజు. అంటే ఈ రోజునాలు మనం అందరం భోజనాలు చేసి కూర్చున్నాం, భోజనం చేయకూడదు. శివరాత్రి రోజునే భోజనం చేయకూడదు. పరమాచార్య మాట అన్నాడు, మీరేమనుకోకుండా నేనేమనుకోను, పరమాచార్య అన్నాడు పెద్ద ఆయన. మరి ఆయన మనం ఏమంటాం, మనం ఎలా తిట్టినా పడాలి. పరమాచార్య అన్నాడు మీటింగ్లో, ఎక్కడ గుంటూరులోనే, శివరాత్రి రోజున కుక్కలు కూడా అన్నం తినకూడదు, మనుషులు తెలుసున్నారంటున్నాడు. మరి మనం ఏమంటాం, మరి పరమాచార్య పెద్ద ఆయన, ఆయన చాలా పెద్ద ఆయన, మనం ఏమంటాం, ఏమన్నా కుక్కలు కూడా తినాం, తెలిసిన కుక్కలు అన్నం తినాం, ఎప్పుడు శివరాత్రి మనుషులు తినేస్తున్నారు. ఆ బోయేవాడి కథ ఏంటంటే, సరసానికి జన్మాష్టమి రోజున ఒకటి ఈశ్వరుడు అవతారాడు, జన్మాష్టమి ఒకటి, శివరాత్రి ఒకటి, సరసానికి భోజనం. ఆ రోజుని బోయేవాడు ఏం చేశాడంటే, వాడికి అన్నం దొరకలేదు, అంటే వాళ్ళు అంటే కింద సెక్షన్ వాళ్ళు ఏదో రెక్కాడితే పొట్టాడుతున్నంటారు చూడండి. వాళ్ళు కొంతమందికి ఏ రోజున కష్టపడకపోతే ఆ రోజున పొట్టాడదు ఇంక పాపం. దాన్ని ఇంగ్లీష్లో హ్యాండ్ టు మౌత్ ఎగ్జిస్టెన్స్ అంటారు. ఏంటి హ్యాండ్ టు మౌత్ ఎగ్జిస్టెన్స్, అంటే చెయ్యి పని చేస్తే అన్నం ఉంటుంది, చెయ్యి పని చేయకపోతే అన్నం ఉండదు. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే హ్యాండ్ టు మౌత్ ఎగ్జిస్టెన్స్, చెయ్యి పని చేస్తే నోటికి అన్నం అందుతుంది, లేకపోతే ఆ రోజున ఇంకా అన్నం లేదు. ఇప్పుడు కూడా అలా ఉన్నారు సార్, పనికి వెళ్ళకపోతే ఇంకా ఆ రోజున భోజనం ఉండదు, పనికి వెళ్ళకపోతే ఆ రోజున భోజనం ఉండదు. పాపం బాగా తక్కువ జీతాల వాళ్ళు కూడా కొంతమందికి ఒక రోజున భోజనం ఉండదు, వాళ్ళు పైకి చెప్పరు. బాగా తక్కువ జీతాలు ఉంటాయి చూడండి వాళ్ళకి, ఒక రోజున అన్నం ఉండదమ్మాడు పాపం. అయితే మనతోటి చెప్పరు వాళ్ళు, అభిమానం అడ్డొస్తుంది కదా. ఎప్పుడన్నా అలతోడు మాట్లాడుతుంటే ఆ గతం రోజులు జ్ఞాపకం వచ్చి కళ్ళం నీళ్ళు వస్తాయి, అయిపోయింది ఏంటంటే ఆ గొడవ అయిపోయింది, ఇప్పుడు సుఖంగా ఉందా అంకలు అది అయిపోయింది అంటారు పాపం. అలాగే ఓ బోయేవాడికి ఆ రోజున ఆడు కూలి పని చేసుకుని బతికేవాడు. శివరాత్రి రోజున ఆడికి అన్నం దొరకలేదు, పని దొరకలేదు, అన్నం దొరకలేదు. ఎవరికి? ఆ బోయేవాడికి. అంటే ఉపవాసం చెయ్యాలని అతని ఉద్దేశం ఏమి లేదు, శివరాత్రి ఎవడో పని చెప్పలేదు అని చెప్పి అన్నం తినలేదు, ఓ ఆకలేసిపోతాడు. పగల భోజనం, ఓ రాత్రి కూడా అక్కడ జమ్మి చెట్టు ఏదో ఉంటే ఆ చెట్టు మీద కూర్చుని ఇలా ఉన్నాడు, అంటే కొంచెం వాల్చుకోవడానికి, నడుము వాల్చుకోవడానికి చెట్టు బాగుంది, అక్కడ చెట్టు మీద కూర్చుని అలా ఉన్నాడు ఆ రాత్రిలో. తర్వాత శివరాత్రి రోజున పగలేమో ఉపవాసం చేస్తారు, రాత్రి జాగరణం చేస్తారు. నమస్కారం, నమస్కారం అమ్మ. అదే అమ్మ, నువ్వు కోరికలు మాకేం కోరికలు లేవు, నువ్వు మంత్రి అవ్వాలి, అందుకనే మా కోరికలు కూడా ఏమి లేవు, పర్సనల్ గా కోరికలు. అంగారు హుషారాను, ఆవిడ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సి అంటే ఆత్మవిశ్వాసం. ఆవిడ చివరి రోజు వరకు నెగటం ఓడిపోవటం అనేది మన చేతిలో లేదు, దానికి పూర్వజన్మల అనుబంధం కూడా ఉండాలి. చివరి రోజు వరకు ఆవిడే స్త్రీ రూపంలో ఉన్న పురుషుడు. బంగారు హుషారాని అంటే స్త్రీ రూపంలో ఉన్న వీరత్వం ఉంది, పురుషుడు అంటే ధైర్యం ఉంది, ఆ ధైర్యం ఉంది నాకు. అలా ఎలక్షన్ ఆవిడ చివరి అందరూ ఏంటంటే చిరంజీవిని ఎక్కుతాడు, చిరంజీవిని ఎక్కుతాడు, కానీ హుషారాని నెగ్గడం కష్టమే, డాక్టర్ గారు నెగ్గడం అంటే కష్టం. ప్రజలు ఏమనుకున్నారు, చివరి గంట వరకు నూటుకు 100 రూపాయలు విశ్వాసంతో పనిచేయాలి, అది గొప్పతనం. ఆత్మవిశ్వాసం వసారా అని చూసి ఆత్మవిశ్వాసం నేర్చుకోవాలి మనం. చివరి క్షణం వరకు పట్టుదల విడిచిపెట్టలేదు, విడిచిపెట్టలేదు. అంటే అది అంత అంత ఆత్మవిశ్వాసం, ఆత్మవిశ్వాసం లేకుండా మనిషికి ధైర్యం రాదు. ఆత్మవిశ్వాసం అంత ఆత్మవిశ్వాసంతో పోరాడింది. తర్వాత ఏమో 6,000 మెజార్టీ తోటి నెగ్గింది. అసలు ఆవిడికి ఏమో అసలు క్యాబినెట్లో మొదటిసారి మంత్రి వరకు నియమించినప్పుడు ఆవిడకి మంత్రి పదవి ఇవ్వాలి. అంటే ఏంటి, ఒక మనిషి మీ తలకాయ తోటి నా తలకాయ, నా తలకాయతోటి మీ తలకాయ ఢీ కొట్టచ్చు. ఆవిడ కొండలు ఢీ కొంది. ఆవిడ ఇంకో తలకాయతోటి ఢీ కొండం కాదు, కొండ ఒక కండ వెళ్ళి తలకాయ కొడితే తలకాయ పెట్టుకుని ఈవిడ తలకాయ బద్దలవ్వలేదు, ఆ కొండ తలకాయ ఆ కొండ పోయింది. అంటే బంగారు హుషారాణి ఏమంటారు, కొండని పిండి చేసిన హుషారాణి. అంచేట ఆవిడ జీవితానికి అది చాలు. ఒక పెద్ద యాక్టర్ని, పైగా పాపులర్ యాక్టర్ని, ఒక పార్టీని, ఒక పార్టీ ఫౌండర్ని ఆడి కొండలాంటి వాడిని ఢీ కొట్టి ఆ కొండ చేతిని ఈవిడ తలకాయ పోగొట్టుకోకుండా ఆ కొండను పిండి చేసేసింది. అది హుషారాలు, దట్ ఈజ్ హుషారాలు. అంటే కొత్త వారికి ఈ మాట ఎందుకు చెబుతున్నాయంటే మా నియోజకవర్గంలో వాడికి హుషారాని అని చెప్పక్కర్లేదు. కొత్త ఇతర చాలా కాదు జిల్లా నుంచి ఇతర జిల్లాల నుంచి వచ్చారు. అంటే హుషారాణిని పరిచయం చేయడం కోసం ఈ 4 మాటలు చెప్పాను. ఆవిడకి ఆవిడ జీవితానికి ఏం అక్కడ ఒకటే ఇచ్చేయమని చాలు. ఏది పెద్ద యాక్టర్ని, బాగా పాపులర్ యాక్టర్ని, ఎక్కడికి వెళ్ళినా లక్షలాది మందిని క్రౌడ్ పొడరు, లక్షలాది మంది జనాన్ని ఆకర్షించే మనిషిని ధైర్యంగా చివరి వరకు, క్షణంగా చివరి వరకు, చివరి వరకు పట్టుదల విడిచిపెట్టకుండా లాస్ట్ ఓటు వరకు, చివరి వరకు ధైర్యంతో నిలబడి ఆ కొండని పిండి చేసి అవతల పారేస్తే అది హుషారా, దట్ ఈజ్ హుషారా. ఆవిడ జీవితానికి అచీవ్మెంట్ చాలు, అచీవ్మెంట్ చాలు. అదే తర్వాత భవిష్యత్తులో రాజకీయంగా కూడా ఆవిడకి ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలని, ఇంకా ఆవిడ చేతి ద్వారా ఈ నియోజకవర్గానికి చాలా మంచి పనులు చెయ్యాలను, ఆవిడ ఎలక్షన్లో ఎంత ఎంత ఆత్మవిశ్వాసంతో పనిచేసిందో, ఎన్ని మంచి పనులు చేసినా విమర్శలు ఉంటాయి, ఎన్ని మంచి పనులు చేసి అంతే పనులు ఎక్కువ చేస్తాంటే విమర్శలు ఎక్కువ ఉంటాయి. అంతే కదా, అలా పడున్న కారు కంటే నడుస్తున్న కారు మీద వెనకాల దుమ్ము ఎక్కువ లభిస్తూ ఉంటాను. అంచేత ఆ విమర్శలకి ఏం పట్టించుకోకుండా ఆవిడ చేయగలిగిన పనులు, మంచి పనులు అన్నీ ఆవిడ ఆవిడ టైంలో చెయ్యాలని, అటువంటి శక్తి భగవంతుడు ఆవిడకి, భగవంతుడు ఇవ్వాలని ఆవిడ చెబుతున్నారు. అంచేత మన అందరి ఆశీస్సులు, ఈశ్వరుని ఆశీస్సులతో పాటు మన అందరి ఆశీస్సులు హుషారానికి ఉంటాయి. ఈశ్వరుని ఆశీస్సులు మొన్ననే ఉన్నాయి, ఆయనతో పాటు మా ఆశీస్సులు కూడా. ఇప్పుడు బోయవాడి కథ చెప్పుకుంటున్నాం కదమ్మా, బోయవాడి కథ చెప్పుకుంటున్నాం. వాడు పగలంతా ఉపవాసం ఉండాలని లేదు, ఆడికి తిండి లేదు, అంటే ఆడికి అన్నం దొరకలేదు, ఆడికి పని దొరకలేదు. తర్వాత జమ్మ చెట్టు కింద పడుకుని అలాగుండే పగల కొంతమంది అలవాట్లేని వాళ్ళకి పగల ఉపవాసం ఉన్న వాళ్ళకి రాత్రి తొందరగా నిద్ర పట్టదు అలవాట్లేదు. ఆడు ఏం చేస్తాడంటే అలాగే ఉండి ఒక పత్రి కాలక్షేపానికి పత్రి, జమ్మి పత్రి పత్రి అనుకుంటాను, అది కిందకి గిల్లేస్తున్నాడు. ఇలాగ ఏదో కాలక్షేపం గిల్లుతున్నాడు ఆ పత్రి అంత కింద శివలేము, ఆ చెట్టు కింద శివలేము. ఆడికి తెలియదు వీడి గిల్లిన ఆకులన్న పత్రి అంతా కూడా శివలింగమే పడతాను రాత్రి వాళ్ళు ఇలా గిలుతున్నాడు పడతాను. తర్వాత ఆ పత్రినేమో మంచు పట్టింది బాగా, మంచు పడితే అది ఏమో అది కూడా శివలింగమే పడతాను. అంటే వీడు తెలియకుండా పత్రితో పూజ చేస్తున్నాడా, పత్రి మీద నీళ్ళేమో శివుడికి అభిషేకం చేసేస్తున్నాడు, అది వీడికి తెలియదు. రాత్రి నిద్ర లేదు, రాత్రి నిద్ర లేకుండా అలాగా పుష్పాలను గిలుతాను, శివుడి మీద పడతాను, అక్కడ శివుడి మీద పడతాను తెలియదు ఇతనికి. కానీ ఎందుకు అంటే శాస్త్రం ఏముంది, పగల ఉపవాసం రాత్రి జాగరణం. ఆడికి పగల ఉపవాసం అయిపోయింది, రాత్రి జాగరణ అయిపోయింది, 24 గంటలు తిరిగేటప్పుడు ఆడికి మోక్షం వచ్చేస్తుంది. అంటే శివరాత్రి అంటే ఏంటి, తెలివికి చేశాడు ఉపవాసం, తెలివికి చేశాడు రాత్రి రాత్రి జాగరణం కూడా తెలివికి చేశాడు. తెలిసిండి చేస్తే ఇంకా అంత మంచిదారు. అది భోజనం దొరికితే తినేద్దాడు, భోజనం దొరక ఉపవాసంగా ఉన్నాడు. అలాగే తెలివికి చేసేటాడు ఉపవాసం జాగరణ, మనం తెలిసిన వాళ్ళు చేస్తే ఇంకెంత ఫలితం వస్తుందని ఈ బోయవాడు కథ చెప్తారు. ఈ కుక్కలు కూడా తినదే మీరు తిని వచ్చారు అన్నాడు. చాలా దారుణమైన మాట. అయితే మరి పెద్ద మనం ఏమంటాయండి, పరమాచారం అంటే అది గురుస్థానంలో ఉన్నాడు మనం ఏం గబుక్కునేమన్నాడు. ఎదురుకుండా అనేసాడు మీటింగ్లో. అంటే మన మీద కుక్కలు మెరుగాను, మరి కుక్కలతో సమానం ఉన్నా పర్వాలేదు. మీరు కుక్కలతో సమానం ఉన్నా గౌరవంగా ఉండు, కుక్కలే మెరుగంటున్నాడు. ఇదంతా తినేది వచ్చేసరికి కుక్కలు కూడా చాలా మటుకు ఇవాళ తినవాళ్ళు. అదే మామూలు అన్నట్టు గొడవలు అయిపోతాయి మరి ఆయన పడాలి ఏం చేస్తాం మరి ఆయన పెద్ద ఆయన ఆయన ఏం అనలేము జగద్గురువు. ఎవరో మాట్లాడలేదమ్మా మీటింగ్లో, అదేంటి నా మాట్లాడేంటని కూడా ఎవరు అనలేదు. ఎంచేదైనా ఆయన ఆయనకున్న స్థాయి ఎటువంటిది గౌకుని ఎవరు ఏం అనలేదు, పరమాచార్యం ఏమనరు. అంటే ఒకసారి ఒక సందర్భంలో పరమాచార్య అన్న మాట నాకు గుర్తొచ్చి, శివరాత్రి అన్న మాట గుర్తొచ్చి నేను చెప్తాను. ఈ బూయవాడు కదా వాడు చెప్తా ఉంటారు శివుడు. అయితే శివుడు మంగళప్రదుడు. శివుడు ఏంటి మంగళప్రదుడు, మీరు ఇంకోటి జ్ఞాపకించుకొని రూపాన్ని బట్టి శక్తి ఉండదు. కృష్ణుడు శివుడు ఒక్కడే, ఒక రూపాలు తేడా, రూపం తేడా కానీ ఒక్కడంటే ఒక్కడే. చిదంబరంలో నటరాజు, శ్రీరంగంలో రంగరాజు, ఇద్దరు ఒకటే. పేర్లు తేడా, ఈయన పేరు నటరాజు ఆయన పేరు రంగరాజు, ఇద్దరు ఒకటే. ఇద్దరు ఒకటే ఉపాసనలో తేడా ఉంటుంది కానీ ఇద్దరు ఒకటే. అందుచేత శివుడిని మనం కొంతమంది ఇష్టదైవంగా శివుడిని పెట్టుకుంటారు, కొంతమంది రాముడిని పెట్టుకుంటారు, కొంతమంది కృష్ణుని పెట్టుకుంటారు, కొంతమంది ఆచార్యులు ఎవరో ఒక గురువుని పెట్టుకుంటారు. అది మీ మనస్సు ఎక్కడ నిలబడతా ఉంటో, మీ మనస్సు ఎక్కడ నిలబడతా ఉంటో అక్కడ. అంటే మనస్సు ఎక్కడైతే మన మనస్సు న్యాచురల్గా నిలబడతానో, అంటే మన ప్రయత్నం లేకుండా ఎక్కడైతే నిలబడతానో అక్కడే మనం ఉపాసన చేయాలి. మీ గురువు అయితే గురువు, అవతార పురుషుడు రాముడు కానీ కృష్ణుడు కానీ శివుడు కానీ ఎవరైనా పర్వాలేదు. కొంతమంది ఏమంటారంటే మనస్సు వికారంగా ఎక్కువ ఉంటే అందరూ వికారం మనుషులు అండి, రోజుకో రకంగా ఉంటారు గంట అందరూ వికారం మనుషులండి. ఆ వికారం మనుషులు వాళ్ళ మనస్సు వికారంగా ఉన్న మనస్సు నిర్వికారంగా అవ్వాలంటే రాముని రామనామం చేయమంటారు. అంటే రామనామం సర్వరోగ నివారణ. గాంధీ గారి భగవద్గీత అయి చదివినే ఎక్కువ ఆయన రామనామే. అంటే రామనామం చేసే వాళ్ళకి ఇంకా యోగాభ్యాసాలు అక్కర్లేదు. మన హిందువులు ఎక్కువ శివనామం కంటే కృష్ణనామం కంటే రామనామం ఎక్కువ, 170 మంది హిందువులు రామనామాన్ని చేస్తారు. అంటే వికారాలు ఉంటాయి కదా మనకి, తర్వాత పూర్వజన్మ సంస్కారాలు వచ్చి మన మనసును వాసన సరిగ్గా ఉండనవు. ఆ వికారంగా ఉన్న మనసును నిర్వికార స్థితికి తీసుకెళ్ళిపోతుంది రామనామం. రామనామం చేసే వాళ్ళకి ఈ ప్రాణాయామాలు యోగాభ్యాసాలు ఏమీ అక్కర్లేదు. మర్యాద దేవుడు, ఏమి దేవుడు ఆయన, మర్యాద పురుషోత్తముడు అంటారు. రాముని ఏమంటారు, మర్యాద పురుషోత్తముడు అంటారు ఆయన. అంతే రాముడు, అంతే రామనామం. నామం వచ్చే అంటే మీ ఇష్టమైన నామం మీరు చేసుకోవచ్చు, అన్ని ఒకటే వస్తువు ఒకటే. అయితే రామనామం నిర్వికార స్థితికి ఎక్కువ తీసుకొస్తున్నారు హిందువులు. ఎక్కువ రామనామానికి అలవాటు పడ్డారు. రామనామం రామ్ రామ్ సరసీదాస్ గారు అన్నారు, రామ రెండు అక్షరాలు అనుకోపోతే రామ్ రామ్ అనుకోమన్నాడు. అంటే అక్షరన్నారు, అక్షరన్నారు కూడా అక్షరం, అక్షరం అనుకున్నా చాలు రామ్ రామ్ అంతే కదా. మరి తులసీదాస్ గారికి భార్య గురువు. నీకు నా మీద ఉన్న ప్రేమ, నా మీద ఉన్న మోహం నీకు రాముడి మీద ఉంటే ఇప్పటికి నీకు మోక్షం వచ్చేసినది. అది సరదాగా ఉంది. రాముడు అనిపించాడు తర్వాత ఆయన తులసీ రామాయణం రాస్తారు. తులసీ రామాయణంలో ఎముకలు ఉండవు, ఎముకలు అసలు ఎముకలు ఉండవు, అంతా మాంసం. అసలు మనం మనిషి నడవాలంటే ఎముకలు ఉండాలి కదా. వాల్మీకి రామాయణంలో ఎముకలు ఉన్నాయి, రామాయణ రాముడికి అక్కడ ఎముకలు లేవము. అలా రాశాడు, అంత అంత రుచిగా రాశాడు. ఎవరు తులసీదాస్ అంత రుచిగా రాశాడు. అంచేత శివుడేమో రామనామనే చేస్తూ ఉంటాడు. తర్వాత మన కాశీలో మరణించిన వాళ్ళకి శివుడు రామనామే ఉపదేశిస్తాడు కుడి చెవులని చెప్తారు. కాశీలో మరణించిన వాళ్ళందరూ కూడా శివుడే కుడి చేతిలో, మనకి పురాణాల్లో ఉంది కుడి చెవిలో రామనామం ఉపదేశిస్తాడు. అంటే రామనామానికి మన హిందువులు అంత ప్రాముఖ్యత ఇచ్చారు. అంటే శివుడు శివరాత్రి రోజుని ముందు ముఖ్యం ఏంటంటే శివుడికి అభిషేకం చేసుకోవటం, ఆరాధన చేసుకోవటం, పగల అంటే పగల రాత్రి లేని సినిమాలకు వెళ్ళకూడదు. సినిమాలకు వెళ్ళి జాగరణ అని చెప్పి సినిమాలకు వెళ్ళి కూర్చోకూడదు. రాత్రి తెల్లవాళ్ళు శివస్మరణతో ఉండాలి. అయితే మీరు శివపురాణం చదువుకోవచ్చు, స్కాంద పురాణం చదువుకోవచ్చు, కూర్మ పురాణం చదువుకోవచ్చు. శివుడికి సంబంధించిన పురాణాలు ఉన్నాయి. జాగరణ చెయ్యాలి, నామం శివశివాన్ని నామం చేసుకోవచ్చు, ఉపవాసం. అంతేకాని సినిమాలకు ఎదురు కూర్చి ఏదో జాగరణ చేయటం కాదు, శివస్మరణతో చెయ్యాలి. ఆ రూపాన్ని ధ్యానం చేసుకుంటూ ఆ నామాన్ని స్మరించుకుంటూ చెయ్యాలి. అది అంటే పురాణాల్లో చెప్పింది, రకరకాలుగా చెప్పిన తొలిలింగం అరుణాచలింగం. అంటే మొట్టమొదటి లింగ రూపం ధరించింది అక్కడ. అమానత్వం, అదంబిత్వం, అహింస, శాంతి, ఆర్జవం, ఆచార్యోపాసనం, శౌచం, స్థైర్యం, ఆత్మ వినిగ్రహ. ఆచార్యను ఉపాసన చెయ్యి. అయితే ఎవరైతే నీ మనసుకు లోచూపు కలిగజేస్తున్నారో, నీకు అర్థమవుతుందా? ఆచార్యుడు అంటే స్కూల్లో మాస్టర్లు అంటే వాళ్ళు కాదు. స్కూల్లో మాస్టర్లు చెప్పేసి పోతారు. ఆచార్యుడు ఏం చేస్తాడంటే మీకు బోధిస్తూ ఉంటాడు, నీకు అర్థమవుతుందో లేదో చూసుకుంటాడు, అర్థమయ్యేలాగా చెబుతాడు. తర్వాత మీకు మనసుకు పడుతుందో లేదో చేస్తాడు. ఇక మర్యాద కోసం తల ఊపుతున్నారా, నిజంగా అర్థమవుతుందో అది కూడా చూసుకుంటాడు. అది కూడా ఆత్మసుఖం తోలి, ఆత్మసుఖం మీకు అనుభవంలోకి వచ్చే వరకు తోలికెళ్తాడు వాడు ఆచార్యుడు. ఆచార్యుడు అంటే బళ్ళో మేస్టర్ అని కాదు, మీకు వాళ్ళకి సంబంధం ఉండదు. గంట కొట్టేస్తారు, వెళ్ళిపోతారు, వాళ్ళ దారు వాళ్ళకి మీ దారు. ఆచార్యుడు అంటే కాపలాదారుడు. ఆచార్యుడు అంటే ఏంటంటే కాపలాదారుడు, మీ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఆచార్యుడికి జ్ఞానం ఉంటుంది, అందం ఉంటుంది. ఆచార్యుడికి ఏముంటుంది? ఆ చెప్పే పద్ధతిలో అందం ఉంటుంది. చంగర బంగారంగా చెప్పడు ఆచార్యుడు. ఆచార్యుడు మామూలుగా జ్ఞానం ఉంటుంది, తర్వాత ఏముంటుంది? అనుగ్రహం ఉంటుంది, తర్వాత దయ ఉంటుంది. ఆచార్యుడు వాడు ఆచార్యుడు అంటుంది. అనుగ్రహ స్వరూపుడు ఏంటిది? అందముగా ఉంటాడు. అనుగ్రహ స్వరూపుడు ఇంకోటి ఏంటి? మొదట జ్ఞానస్వరూపుడు. జ్ఞానస్వరూపుడు సౌందర్య స్వరూపుడు. సౌందర్యం అంటే చెప్పి ప్రజెంటేషన్లో సౌందర్యం మీకు విచ్చుకొచ్చేలా చెప్పడం, ప్రజెంటేషన్లో మీకు తీయగానే చెప్తాడు. అందులో కొంచెం చేదు ఉన్నా అది విరిచేసి ఒక అందారు కలిపి మీకు బాగానే చెప్తాడు. అందులో కొన్ని కొన్ని విషయాలు కొంచెం చేదుగా ఉన్నా మీరు మింగలేరు కదా, అది మింగించగా కొన్ని పందాలు కలుపుతూ ఉంటాడు మధ్య మధ్యలో. వాడు ఆచార్యుడు. వాడు ఆచార్యుడు అంటే ఎవడు? ఆచార్యుడు అంటే ఎవడు? మామూలుగా జ్ఞానవంతుడు, సౌందర్యవంతుడు, అనుగ్రహ స్వరూపుడు వాడు ఆచార్యుడు, దయ స్వరూపుడు. ఇది మీకు ఇది బృహదారణ్య ఉపనిషత్తు చెప్తాడండి. ఆచార్యుడు అంటే బృహదారణ్య మనకి 100 ఉపనిషత్తులు పైన ఉన్నాయి, కానీ ద్వాదశ ఉపనిషత్తులు అని 12 ఉపనిషత్తులను సెలెక్ట్ చేశారు. చాలా ముఖ్యమని మనకి ఎన్ని 100 ఉపనిషత్తుల పైన ఉన్నా ఈ 12 ఉపనిషత్తులు చదివితే మంద ఉపనిషత్తులనే సారం వచ్చేస్తుంది. మొత్తం అన్ని ఉపనిషత్తులు సారం వచ్చేస్తుంది ఈ 12 చదివితే. మళ్ళీ ఈ 12 రాట్లే పెద్దది అంటే బృహదారణ్యక ఉపనిషత్తు, చాంద్రోగ్య ఉపనిషత్తు, అది రెండు పెద్ద ఉపనిషత్తు. 12 ఉపనిషత్తుల్లో చదివితే మొత్తం 108 ఉన్నాయి ఉపనిషత్తులు. కానీ 108 ఉపనిషత్తుల సారం ఈ 12 ఆటలు ఉన్నాయి. మళ్ళీ 12 ఆటలో పెద్దది ఏంటంటే బృహదారణ్యకం, చాంద్రోగ్యం. ఈ చాంద్రోగ్యంలో సనత్ కుమారుడు వస్తాడు, బృహదారణ్యకంలో యాజ్ఞవల్క్యుడు వస్తాడు. యాజ్ఞవల్క్యుడు వస్తాడు. వాళ్ళు చెప్పారు, యాజ్ఞవల్క్యుడు జనక మహారాజుకి బోధించాడు. ఇందులోనే బృహదారణ్య ఉపనిషత్తు, చాంద్రోగ్య ఉపనిషత్తులో సనత్ కుమారుడు నారదులకు బోధించాడు. ఆ చెప్పే పద్ధతి ఉంటుందంటే ఆత్మవిద్య గురించి బోధిస్తున్నాడు. ఎవరికి వీడు బోధిస్తున్నాడు? ఎవరు ఎవడ బోధిస్తున్నాడమ్మా? యాజ్ఞవల్క్యుడు బోధిస్తున్నాడు. వాడు వింటున్నాడు. ఈయన వక్త, ఆయన శ్రోత. ఈయన అవి మీటింగ్లు పెట్టి చెప్పటం ఏంటండి? ఎవరిని ఇద్దరు ముగ్గురునో కూర్చోబెట్టి సబ్జెక్టు చెబుతాంటే చాలా వండర్ఫుల్గా ఉంటుంది. మాకు మేము మొన్న 4 రోజులు అక్కడ కాలక్షేపం చేసాం. ఏ ఊరు అది? ఏ ఊరు వెళ్ళాం? మేము వెళ్ళిన ఊరి మేము మర్చిపోతున్నాం. అది మీరు జ్ఞాపకం చేయవలసి వస్తుంది. మాకు అలా ఉందన్నమాట, జ్ఞాపకశక్తి అలా తయారవుతుంది. అక్కడ ఆ కలెక్టర్ గారు పొద్దున్న 2 ప్రవేశంలో, సాయంత్రం ప్రవేశంలో 2, ఎవరు 4 ముగ్గురు ఉన్నాం. సబ్జెక్ట్ ఆయన అడిగే పద్ధతి బాగుంటుంది, మా ప్రజెంటేషన్ బాగుంటుంది, ఇద్దరు ముగ్గురు ఉంటారు కదా. ఇలా ఇవన్నీ ఈ మధ్య ప్రోగ్రాములు ఏమైంది, ఈ మధ్యన వచ్చినాయి మీటింగ్లు అని. గౌతమ్ బుద్ధుడు ఇలా మీటింగ్లు పెట్టి ఎప్పుడు చెప్పలేదు. ఎవరో నలుగురు ముగ్గురిని చెట్టు కొన్ని కూర్చోబెట్టి చెప్పుకోవడం అంటే ఇండివిజువల్ అటెన్షన్ ఉంటుంది అక్కడ. ఇలా సమూహం మీద వాళ్ళు చెప్పరు. అవి ప్రసంగాలు కాదు, అనుగ్రహ భాషన. వీళ్ళు అసలు వీళ్ళు చెప్పేటప్పుడే వాళ్ళకి జ్ఞానోదయం అయిపోయింది. ఇప్పుడేంటి మీటింగ్లు అంటారు, ఏదో రాజకీయ మీటింగ్ల కింద మీటింగ్లు నేయటం. ఇలా ఎప్పుడు మీటింగ్లు పెట్టి గౌతమ్ బుద్ధుడు చెప్పలేదు. అది అనుగ్రహం, అది మాట కాదు, బుద్ధిరాలు చెప్పింది, అది అనుగ్రహం. ఇక మాట అనుకోక్కర్లేదు. అసలే బృహదారణ్యకుడు బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవక్తుడు చెబుతున్నాడు, వాడు వింటున్నాడు. మళ్ళీ ఇంకొకరు ఉండే శ్రోత లేదు, వక్త ఒకడే శ్రోత అక్కడ, వాడు వింటున్నాడు. వాడు ఎంత అంటే కొన్ని కొన్ని పాయింట్లు ఇంకా అద్భుతంగా ఉండేది. ఎవరికి ఇది ఎప్పుడు వినలేదు అనుకున్నాడు. ఫేస్ ఇస్ ద డెత్, కామ్లీ క్వైట్లీ బ్రేవ్లీ అండ్ మోడెస్ట్ మిస్టర్ ఆల్బర్ట్ లెఫ్ట్ దిస్ వరల్డ్ వితౌట్ ఎనీ రిగ్రెట్స్. అదే బెంగ అనేది ఏమి లేకుండా, బెంగ అనేది ఎలా ఉంటుందో తెలియకుండా ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అలాగే అందరికి ఆయన ఈ లెఫ్ట్ దిస్ వరల్డ్ ఈ ఫేస్ ఇస్ ద డెత్ కామ్లీ న్యూయార్క్ టైమ్స్ రాసింది, కామ్లీ క్వైట్లీ బ్రేవ్లీ అండ్ మోడెస్ట్లీ మిస్టర్ ఆల్బర్ట్ లెఫ్ట్ దిస్ వరల్డ్ వితౌట్ రిగ్రెట్స్. ఆయన శరీరం రేపు చనిపోతున్నాడుగా, నలుగురు స్నేహితులు నలుగురు బంధువుల్ని పిలిచాడు. నేను చనిపోయిన వెంటనే లోకానికి తెలియని ఒకండి, ఈ శరీరాన్ని తీసుకెళ్లి ఎవరికి తెలియని ప్రదేశంలో న్యూజెర్సీలో చనిపోయాడమ్మా, ఎవరికి తెలియని ప్రదేశంలో కాల్చి బూడిచ్చేయండి, అక్కడ గుర్తు ఏమొద్దు. ఆయన పలానా చోట పుట్టాడని కానీ పలానా చనిపోయాడని కానీ వద్దు. ఈ ప్రపంచంలోకి ఆయన ఇష్టం వచ్చి వెళ్ళిపోయాడని కూడా గుర్తు అక్కర్లేదు. ఆయన గొప్ప మేధావి ఏ కనిపెట్టాడో ఏ కనిపెట్టాడో మీరనుకుంటున్నారు. ఆ కనిపెట్టినందుకు నేనేం సంతోషంగా లేను. నేను కనిపెట్టిన విషయాలన్నీ మనుషులు మంచి కంటే చెడ్డకు ఉపయోగించుకుంటున్నారు. మంచి కావాళ్ళు మంచికి ఏదో నూటికి పది వంతులు మంచికి ఉపయోగపడుతుంటే నేను కనిపెట్టిన విషయాలు 90 వంతులు చెడ్డకు ఉపయోగపడుతున్నాయి. అంటే దాని గురించి నేను సంతోషం లేదు, దాని గురించి ఏదో కనిపెట్టేశాననే సంతోషం కూడా నాకు లేదు. రేపు ఎవరికి తెలియని శ్మశానంతో ఎవరికి తెలియని ప్రాంతంలో కాల్చి బూడిచ్చేసి న్యూజెర్సీకి 1 మైల్ దూరంలో కిలోమీటర్ ఏదో చిన్న అది ఉంది, అస్థికులు తీసుకొచ్చి అది అక్కడ కలిపేయచ్చు. నా శరీర దహనం అయిన తర్వాత అప్పుడు తెలియపరచండి. వల్లకాళ్ళు ఒక 10 మంది రావటం కూడా నాకు ఇష్టం లేదు. దట్ ఈస్ ఆయన ఇష్టం. మనకి వల్లకాళ్ళు రాకపోతే కోపాలు మనకు. అందుకే చచ్చిపోయిన వెంటనే తెలియపరచొద్దు. రేడియోలకు చచ్చిపోయాడు, ఆయన ఇష్టం వెళ్ళిపోయాడు, ఆయన ఇష్టం వెళ్ళిపోయాడు, ఈ పాస్టర్ ఈ పాస్టర్ గొడవ చేయకండి. మీరు ఎనమండుగురు రండి. సెలెక్ట్ చేసుకున్నాడు బంధువులు 4, స్నేహితులు 4. మీ ఎనమండుగురు వచ్చి చేసి పని పూర్తి చేసి నా శరీరాన్ని పూర్తిగా కాల్చి బూడిచ్చేసాక అప్పుడు లోకానికి ఆయన ఇష్టాన్ని చచ్చిపోయాడు అని చెప్పండి. డైట్ అనిష్టం దట్ ఈస్ అంటే ప్రపంచంలో మేధావి. ఈ స్వధర్మం పరధర్మం గురించి మీరు జీవితం పొడుగునా ఆడు అనిశ్చయం చెప్పింది. మన పండితులు ఏం చేస్తారని ప్రతిదాని కులాన్ని చేర్చేస్తారు. ప్రతిదానికి సందర్భం లేకుండా కులాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తారు మన పండితులు. స్వధర్మం పరధర్మం అని 2 మాటలు ఉన్నాయి ఎక్కడ, భగవద్గీతలో. దాని గురించి ఆయన చాలా సైంటిఫిక్గా చెప్పాడు. ఎవరు ఆడు? ఆయన ఖురాన్ చదివాడు, భగవద్గీత చదివాడు, ఖురాన్ చదివాడు, భగవద్గీత చదివాడు, బైబిల్ కూడా చదివాడు. ఆయన ఇష్టం మత గ్రంథాలన్నీ చదివాడు. అందులో స్వధర్మం పరధర్మం చూడే చాలా బాగా ఏమని చెప్పాడంటే, నీ స్వభావానికి అనుగుణ పని చేసుకో. అంటే ప్రతి మనిషికి ఒక నేచర్ ఉంటుంది, ప్రతి మనిషికి ఒక నేచర్ ఉంటుంది. నీ నేచర్కి అనుగుణమైన పని ఎవరో చేస్తున్నారు, నువ్వు చేయొద్దు. హైదరాబాద్లో బెదవాళ్ళు కాలుకింత చేతికింత తలకాయకింత లెక్కలు ఉంటాడు. పలానాడు కాలు తీసొచ్చామంటే తీసొచ్చేస్తారు, ఇంత డబ్బు అని అడిగిచ్చారు. మీకు అర్థమవుతుందా? వాళ్ళు తలకాయ తీసేయమంటే ముందు మాట్లాడుకుంటారు. తలకాయ తీసేయమంటే 5 లక్షలు కాల్చి రేట్లు ఉంటాయి. మన కాపట్లో దోశ ఎలా రేట్లు ఉంటాయో దోశకి రేట్లు అలాగే వాళ్ళ దగ్గర రేట్లు బేరం ఆడిన వరకు. ఇంకా పోడు వెళ్ళి అన్నపూర్ణ చేయి తీసేయండి, ఒక చెయ్యాలి రెండు చేతుల, రెండు చేతులకైతే ఎంత అవుతుంది, ఒక చేతికైతే ఎంత అవుతుంది. అలా ప్రొఫెషనల్ వాళ్ళు వాళ్ళు చేశారు, మనం ఎక్కడ చేయగలం? సంవత్సరానికి ఒక మర్డర్ కేసు ఒప్పుకుంటే చాలు, 5 లక్షలు వస్తే సంవత్సరం పడిన జీవితం వెళ్ళిపోతున్నారు. పైగా కూలి పనికి వెళ్ళరు, మనకంటే మంచి బట్టలు దొరుకుంటారు, నీట్గా ఉంటారు, మన పక్కనకు వచ్చిన సినిమా చూస్తారు. వాళ్ళు ప్రొఫెషనల్స్ అంటారు. ఏమని మరి వాళ్ళు చంపేస్తారు, ఓ 10 లక్షలు పుచ్చుకుని చంపేస్తారు. వాళ్ళు 10 సంవత్సరం పొడిగిన పని ఎందుకంటే 10 లక్షలు కూడా వాళ్ళకి పట్టెళ్ళిపోతుంది. తలకాయకి ఎంత, కాలుకి ఎంత, అది ముందు మాట్లాడాలి. 2 కాళ్ళకైనా 1 కాలు చేయమంటారా, లేకపోతే 2 చేతిలో 1 చేయాలి, 1 చేయి అయితే ఇంత అవుతుంది, 2 చేతులు అయితే ఇంత అవుతుంది. అది బేరం ఆడకూడదు. బేరం ఆడ ముందు ఇచ్చారు డబ్బు, తర్వాత ఇంకోటి కేసులు వచ్చి వాళ్ళు చూసుకోవాలి. వీళ్ళు దొరకరాళ్ళు, దొరకకుండా వెళ్ళిపోతారు, తెలిసి ఎలా వెళ్ళిపోవాలో. ఒకవేళ ఏదైనా పోలీసులకు వస్తే వాళ్ళు వీళ్ళు పెట్టుకోరు. ఒకవేళ వీళ్ళు దొరికినా డబ్బంతా చంపించిన వాడు పెట్టుకోవాలి. కానీ వీళ్ళు ముందే మాట్లాడు, నిక్కర్చిగా మాట్లాడుకుంటారు, నిక్కర్చిగా తలకాయ తీసేస్తారు. అన్ని సిన్సియర్, వాళ్ళు సిన్సియరే. వాళ్ళు ప్రొఫెషనల్స్ అంటారు. మీరు హైదరాబాద్లో ఉన్నారు, బెజార్లో కూడా చాలామంది ఉన్నారు, మామూలు కూలి పనికి వెళ్ళరాళ్ళు. ఇప్పుడు మనం ఏదో సందర్భంలో చెప్పుకుంటున్నాం, అది వాళ్ళకది నేచర్. మామూలుగా హాయిగా నిద్రపోతారు వాళ్ళు, మీకు అర్థమవుతుంది. వాళ్ళు వాళ్ళు స్లీపింగ్ పిల్స్ ఎక్కర్లేదు. మామూలు స్నానం మర్డర్ చేసేస్తారు, స్నానం చేసేస్తారు, స్నానం చేసేస్తారు, రక్తం మరకలు పడితే బట్టలు ఎక్కడో పడేస్తారు, లేకపోతే కొంత గొయ్యి తీసా గోతులు పెట్టేస్తారు, మామూలుగా భోజనం చేసి హాయిగా నిద్రపోతారు. వాళ్ళు ఎటువంటి జీవన్ముక్తులు కూడా హాయిగా ఉండడం అనిపిస్తుంది. అది వాళ్ళకి నేచర్. అదేంటది, అది వాళ్ళు వాళ్ళు ఎలా చేస్తున్నారు, నువ్వు చేస్తేలాగా. అది వాళ్ళకి అలా అలవాటు పడిపోయారు దానికి, అది నేచర్. కానీ ఇక్కడ ఐన్స్టీన్ చెప్పేది ఏంటంటే, నీ స్వభావానికి అనుగుణంగా పనిచేసుకో. నీ స్వభావం ఎవరి వాళ్ళకి ఏదో ఎక్కువ ఆదాయం వస్తామని మళ్ళీ అందులోకి వెళ్ళకు. వాళ్ళు నీ స్వభావం, నీ నేచర్, ప్రతి మనిషికి ఒక నేచర్ ఉంటుంది. నీ నేచర్కి అనుగుణంగా పని చేస్తే ఆ పని నిన్ను సుఖపెడుతుంది. నీకు అర్థమవుతుంది, ఆ పని వల్ల నీకు చిత్తశుద్ధి వస్తుంది, ఆ పని నీకు జ్ఞానాన్ని పట్టిస్తుంది. ఎంత వండర్ఫుల్గా చెప్తున్నాడు చూడాలి. నీ నేచర్కి అనుగుణంగా పని చేస్తే ఒక లాభం కాదు, నువ్వు చచ్చిపోయినప్పుడు సుఖంగా చచ్చిపోతావు, ఏం బెంగలు ఉండవు. నీకు అర్థమవుతుంది, ఆ పనిలో మనకు 4 రూపాయలు రావచ్చు, 20 రూపాయలు రావచ్చు, అది వేరే విషయం. అసలు రాకపోవచ్చు, ఎక్కువ రావచ్చు, అది కదా మెయిన్. నీ నేచర్కి అనుగుణంగా నువ్వు పని చేస్తే, కర్మ చేస్తే నువ్వు మానసికంగా శాంతిగా ఉంటావు. నీకు అర్థమవుతుంది, తర్వాత నీకు చిత్తశుద్ధి కలుగుతుంది, అంటే నీ బుద్ధి శుద్ధి అవుతుంది. ఆ బుద్ధి శుద్ధి అయితే నీకు, ఆ బుద్ధి శుద్ధి అవటం వల్ల ఏమవుతుందంటే నీకు జ్ఞానం వస్తుంది. బుద్ధి శుద్ధి అవ్వకుండా జ్ఞానం రాదు. నీకు అనుకూలమైన పని చేస్తే బుద్ధిలోని దోషాలు పోతాయి, బుద్ధి శుద్ధి అవుతుంది. బుద్ధి శుద్ధి అవుతే, బుద్ధి శుద్ధి అయితే ఏమొస్తుంది, జ్ఞానం వస్తుంది. మళ్ళీ అసలు పనే చేయక్కర్లేదు అంటే అర్థం ఏం పెంచాలి నాకు శరీరం రాదు, ఏం వండర్ఫుల్. అంటే పని చేయలేని పద్ధతి, అలా పని నీకు అంటుకొని పని చేస్తూ పనిని దాటే వెళ్ళిపో. నువ్వు సమర్థనంగా కూర్చుంటే పని దాటలేవు. పని చేస్తూ అలాగా నువ్వు నీ నేచర్కి అనుగుణంగా పనిచేయి. పని చేస్తే బతుకున్న రోజులు కూడా నీకు సుఖంగా వెళ్ళిపోతాయి, ఆదాయం ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు. తర్వాత నీకు చిత్తశుద్ధి కలుగుతుంది. ఏమవుతుంది, ఏమవుతుంది, చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి కలగటానికి నీకు ఏమవుతుంది, ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఆత్మజ్ఞానం కలిగినప్పుడు శరీరం రాదు. అసలు నువ్వు కర్మ, ఇంకా నువ్వు కర్మ చేయక్కర్లేదు, శరీరం లేనివాడు ఇంకా పని ఏం చేస్తాడు, అక్కడ తీసుకెళ్ళడానికి. దట్ ఈస్ ఆల్బర్ట్ ఐన్స్టీన్. మన సన్యాసుల మీద వేరెట్లు మెరిగాను, గుర్తు అక్కర్లేదు అన్నాడు. నేను చచ్చిపోయిన వెంటనే లోకానికి తెలియపరచకండి, నా శవాన్ని కాల్చేసాక తెలియపరచండి. చాలా నిశ్శబ్దంగా గొడవ లేకుండా టపాకాయలు, పెటైరికాయలు, తుపాకులు ఏమి లేకుండా ఊరేగింపులు, పోలీసు వాళ్ళు, శారీట్లు నిర్మలంగా తీసుకెళ్లికి దహనం చేయండి. వాట్ దట్ ఈస్ ఆన్ బర్త్ అని ఇచ్చాడు. అందుకే భగవంతుడు వాళ్ళకి అంత బుద్ధి ఇచ్చాడు. ఆ భగవంతుడు అమాయకుడు, వాళ్ళకి అంత బుద్ధి ఇవ్వటానికి. ఇక్కడ మనకు తుపాకులు జనాన్ని రమ్మంటాం, లారీల మీద తీసుకురావటం, ఆ శవానికి ఊరేగింపు, వాళ్ళు రానంటే కూలి పనులు ఇచ్చి తీసుకురావటం, ఇదంతా అలరండి కాదు. వీళ్ళకే జ్ఞానం, వాడికి వస్తుంది జ్ఞానం. చనిపోయిన వెంటనే లోకాలను తెలియపరచకండి, శవాన్ని కాల్చేశాక తెలియపరచండి. అంటే ముందు తెలియపరిచే వల్లకాళ్ళకి వచ్చి జనం పెరుగుతారని, దట్ ఈజ్ ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఇప్పుడు ఎక్కడ ఉన్నాము? అహింస అంటే ఎటువంటి మాట, బిహేవియర్ స్వీట్గా ఉండాలి. బిహేవియర్ ఎలా ఉండాలి? స్వీట్గా ఉండాలి. అంటే మన మాట ద్వారా కానీ, చేత ద్వారా కానీ, తర్వాత తలంపు ద్వారా కానీ నొప్పించి మాట్లాడకూడదు. వాళ్ళకి అర్థమయ్యేలా మాట్లాడాలి, స్వీట్గా మాట్లాడాలి. వీళ్ళు చెప్పింది ఆచరించాలని బుద్ధి కలిగినట్టు మాట్లాడారు. రజోగుణంగా మాట్లాడకూడదు. రజోగుణంగా మాట్లాడతారు, నోట్లో కారం వేసినట్టు ఉంటుంది. సాత్వికంగా మాట్లాడాలి. సాత్వికంగా మాట్లాడితే నోట్లో లడ్డు పెట్టినట్టు ఉంటుంది. తాక్లో మాటలో అంత సౌందర్యం ఉంది. ఇందాక చెప్పాను కదా, ఆ సౌందర్యం యాజ్ఞవల్కుడు ఉంది, సనత్ కుమారుడికి ఉంది. వాళ్ళు టీచర్స్. వాళ్ళు అంటే ట్రైనింగ్ అయిన టీచర్స్ కాదు, బోరన్ టీచర్స్. టీచర్ ట్రైనింగ్ అనేది రెండు ఏళ్ళు ఒకేళ్ళు, అది కాదు. వాళ్ళు బోరన్ టీచర్స్. అలా పుట్టుకచోటి గొప్ప ఆచార్యులుగా పుట్టిన వాళ్ళు, నేర్చుకున్న వాళ్ళు కాదు, పుట్టుకచోటనే ఆచార్యులుగా పుట్టినవారు. అంచేత తర్వాత నీకు ఎలా ఉండాలి? ఆర్జవం ఏమో, ఆర్జవం ఒకటి ఉండాలి. నువ్వు రుజువుగా ఉండాలి. అంటే ఇతరులకు రుజువుగా, నీకు నువ్వే రుజువుగా ఉండాలి. అంటే ఇతరులందరూ మళ్ళీ మంచి వాళ్ళని చెప్పుకుంటే అలా ఉండండి, అసలు నాకు నేను మంచితనంగా ఉంది నాకు, ఇతరులు నువ్వు మంచివాళ్ళుగా చెప్పినందుకు మాత్రమే నువ్వు మంచివాడు కాదు. అది నీ బుద్ధికి నువ్వు నిజాయితీగా ఉండాలి, నీ ప్రవర్తనకి నువ్వు నిజాయితీ. ఎదుట వాడు కూడా వదిలేయండి, నీ బుద్ధికి నీ నిజాయితీగా ఉండాలి. ఆర్జవం అంటే నీకు నీ ప్రవర్తనకు నీవే సిన్సియర్గా ఉండాలి. నీకు అర్థమవుతుంది కదా? ఏ రోజు నేను ఆ దేవుడి ముందు నిలబడాలని గుర్తుపెట్టుకోవాలి. వెళ్ళకపోయినా రేపైనా దేవుడి ముందు నిలబడాలి అని గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ దేవుడి ముందు, దేవుడు ఏదైనా మనం మంచి చేసినా చెడ్డ చేసినా యూఆర్ ఆన్సరబుల్. మనం మంచి చేసినా చెడ్డ చేయనా మనం సమాధానం చెప్పాలి. సమాధానం ఏ రోజునైనా భగవంతునికి మనం సమాధానం చెప్పాలి. ఇతరులకి, ఇతరులకు రుజువుగా ఉంటాం కాదు, నీకు నువ్వు రుజువుగా ఉండాలి. నీ బుద్ధికి నువ్వు రుజువుగా ఉండాలి, నీ ప్రవర్తనకి నువ్వు రుజువుగా ఉండాలి. ఆర్జవం, ఆర్జ అంటే ఆర్జవం. తర్వాత ఏదో ఒక మార్గంలో ప్రయాణం చేస్తున్నావు, ఏదో ఒక మార్గంలో ఏదో కొంత వస్తుంది లేదా ఇంకో రుజుత్వం వదిలేసి గౌకు ఇంకో మార్గంలో గౌకులు ఎక్కువ లాభం వస్తానక జంప చేయకు. నీ మార్గంలో నువ్వు సంపాదించుకో, ఇంకో మార్గంలోకి వెళితే ఇది చివరికి ఇందులో కంటే అది ఎక్కువ వచ్చేస్తుంది, వెళితే చివరికి ఇది పోతుంది అది పోతుంది. ఇప్పుడు ఆ పని చేస్తే మనకి ఎక్కువ వచ్చేస్తుంది అంటే, ఇప్పుడు చేతిలో ఉన్న పని పోతుంది, ఆ పని పోతుంది. చివరికి ఉభయ భ్రష్టత్వం ఏమొస్తుంది? అప్పుడు ఉభయ భ్రష్టత్వం వస్తుంది. అంటే నీకు సిన్సియర్గా ఉండు. ఏమంటున్నాడు? నువ్వు సిన్సియర్గా ఉండు. తర్వాత ఇంకోటి, సిన్సియర్గా ఉంటేనే కాదు, కొంతమంది ఇతరులని పీడించరు. ఇతరులని ఎవరిని బాధ పెట్టరు. కానీ ఇతరులు బాధ పెడితే వీళ్ళు బాధపడిపోతారు. కొంతమంది అత్తగారిని బాధ పెట్టరు, కానీ అత్తగారు ఏదని అంటే మటుకు వీళ్ళు చాలా బాధపడిపోతారు. అంతే లోకంలో వాళ్ళు ఇతరులను బాధ పెట్టరు. ఇతరులు ఎవరిని ఏదంటే వీళ్ళు బాధపడిపోయి, అది కూడా పనికి రాదు. ఆచార్యులు చెబుతున్నాడు, నువ్వేమనుకుంటున్నావు అంటే మనం ఇతరులను బాధ పెట్టాలి కదా అనుకుంటున్నావు. కానీ ఇతరులు బాధ పెట్టినప్పుడు నువ్వు బాధపడుతున్నావు కదా. నువ్వు ఆధ్యాత్మిక మార్గంలో, ఆత్మ మార్గంలో, అది కూడా నెమ్మదిగా స్లోగా వదులుకో. నువ్వు అంటే ఇతరులు బాధ పెట్టాను, నేను హింస పెట్టినా నువ్వు హింసకు గురి కావద్దు. అంటే నువ్వు ఇతరులని బాధ పెట్టకపోవడం ఎంత ముఖ్యమో, ఇతరులకు ఒకవేళ నేను బాధ మనం బాధ పెట్టద్దు అంటే మానరు కదా. ఇతరులు నిన్ను బాధ పెట్టినప్పుడు నీ సహనంగా ఉండటం, నీకు అర్థం వచ్చిందా? నీకు సహనంగా ఉండటం వాళ్ళు వాళ్ళు వేసిన వల్లలో పడకుండా ఉండటం కోసం కూడా ఒక సాధన. వాళ్ళు ఎందుకే మనిషి వాళ్ళు ఎందుకే మనిషి ఇస్తున్నారు, నేను బాధలు పెట్టాలి అంతే కదా, నేను బాధ పెట్టాలి. నువ్వు బాధ పడవను కాదు, వల్లలో నువ్వు పడవు, వల్లలో పడితే చేపకు నష్టం కానీ వల్లలో పడవు. వల్లలో పడిన చేప చేప దాకలోకి వెళ్ళిపోతుంది, వల్లలో పడకపోతే ఏముంది, ఏం చేయలేదు ఆ చేపను, వల్ల ఏమి చేయలేదు. నేను వాళ్ళు వల్లలో పడకండి అంటే ఎదటి వాళ్ళు ఏదో ఉద్దేశంతో మిమ్మల్ని హింస పెడతారు కదా, ఆ వల్లలో పడకండి. మీకు తెలుస్తూ ఉంటుంది ఎందుకలా వాళ్ళ బిహేవియర్ ఎలా ఉందో, ఆ వల్లలో మీరు అది పడవద్దు. అంటే నేచర్ అనేది, సరళత్వం అనేది, రుజుత్వం అనేది నువ్వు తెచ్చి పెట్టుకున్నట్టు ఉండకూడదు, సహజంగానే ఉండాలి. దాన్ని అర్థమవుతుంది ఎలా ఉండాలి, సహజంగానే ఉండాలి. కొంతమంది చూడండి వస్తువులు పెట్టుకోకపోయినా పౌడర్ రాసుకోకపోయినా అందంగానే ఉంటారు. అలాగే సరళత్వం కూడా నీకు సహజంగానే ఉండాలి, సరళత్వం కూడా నీకు సహజంగానే ఉండాలి, రుజుత్వం కూడా నీకు సహజంగానే ఉండాలి. అది అన్ని నీ అంటే జ్ఞానికి ఆ లక్షణం. రాముడికి ఎన్ని లక్షణాలు బాగున్నాయి అనుకుంటారు, రాముడి లక్షణాలు చాలా బాగున్నాయి అనుకుంటాం కదా. మీకు రాముడి లక్షణాలు సహజంగా ఉన్నాయి, అవి మనకు సహజంగా లేకపోవచ్చు. రాముడికి ఎంత సహజంగా ఉన్నాయో అంత సహజంగా మనం ఉండేట్టు ప్రాక్టీస్ చేయాలి, అదే సాధన. ఇప్పుడు రాముడికి ఏ లక్షణం, ఆయన సహజంగానే ఉన్నాయి, కానీ ఆ లక్షణాలు మనకి కొన్ని ఉన్నాయి అసలు లేకపోలేదు, కానీ సహజంగా లేవు, న్యాచురల్గా లేవు. రాముడికి ఆ లక్షణాలు సహజంగా ఉన్నాయి, మనకు సహజంగా లేవు. రాముడికి ఎంత సహజంగా ఉన్నాయో అంత సహజంగా వచ్చే వరకు మనం ప్రాక్టీస్ చేయాలి, అదే అభ్యాసం. అదేంటిది, అదే అభ్యాసం, అదే సాధనం, అదే అభ్యాసం, అదే సాధనం. ఆచార్యుడు చెప్తున్నాడు, ఆచార్యుడి మాటలు జ్ఞాపకం వస్తున్నాడు. కడుపు నిండా అన్నం తినేసామనుకోండు, కడుపు నిండా అన్నం తినేసామనుకోండు, అన్నం తినేసాక ఎవరైనా తెచ్చి పెట్టినా అక్కడ ఏమి తినాలనిపించదండి. మనం కడుపు నిండా తినేసాం, వెలుచలేదు, ఇంకా గాలి తిరగటానికి కూడా లోపల వెలుచలేదు, లోపల ఇంకా గాలి మసలటానికి కూడా వెలుచలేదు, అంత కడుపు నిండా తినేసాం. అప్పుడు ఎవరైనా ఇచ్చి ఏదన్నా పెట్టినా వద్దండి అంటాం, అది వద్దని అది తినాలనే కోరిక రాదు. అలాగే బ్రాహ్మణ స్థితి పొందిన వాడికి లోకంలో ఎన్ని ఆకర్షణలు ఉన్నా అందులో అందులోకి అసలు ఆకర్షించబడ్డట్టు వాడి బ్రాహ్మణ స్థితి పొందినవాడు. ఏం ఆచార్యులు ఏం చెబుతున్నారండి వాళ్ళు, ఆచార్యులు చాలా చిన్న చిన్న మాటలతో చెబుతున్నారు, కాంప్లికేటెడ్గా చెప్పటం లేదు, మనకు అర్థమయ్యేలా చెబుతున్నారు. వాళ్ళు ఆచార్యులు, ఉదాహరణ చూడండి, కాడిపుని ఉండా అన్నం తినేసిన వాడికి ఎదురున్నా ప్లేట్ పెట్టచ్చు అండి, ఎదురు వెళ్ళదు మనసు వద్దని చెప్తాడు. అలాగే ఈ బ్రాహ్మీ కడుపు నిండా అన్నం తిన్న వాడికి ఎలా ఉంటుందో బ్రాహ్మీ స్థితి పొందిన వాడికి అలా ఉంటుంది. అదే లోకంలో ఎన్ని ఆకర్షణ ఉన్నా సహజంగానే వాటి మీదకు వాడికి వెళ్ళదు, ఆకర్షణ మీదకి వాడి బ్రాహ్మీ స్థితి పొందినవాడు. ఎంత తేలికైన మాటలతో చెప్తున్నారు ఆచార్యులు. ఇదంతా మనం బాగుపడాలనే శాంతి, మనం శాంతి తెలియాలి అంటే ఏదో ఎక్కడో శాంతి ఉందని కాదు, అదే మీరు అనుభవించాలి, అది మీరు అనుభవించాలి. ఆ శాంతి నీకు అనుభవంలోకి రావాలి జనకరాజా, అప్పుడు నీకు తోచింది ఇది కాని. అదైనా బోధాలు యాజ్ఞవల్కుడికి ఎంత ఇచ్చారని గుర్తు పెట్టుకుంటే ఇవ్వను, పుచ్చుకోను. నాకు మంచిది కాదు, నా ఆరోగ్యానికి మంచిది కాదు, నీ ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. కృతజ్ఞత చూపించవచ్చు. నువ్వు ఇచ్చిన 10 పైసలు నేను మర్చిపోవాలి, నేను నీకు చెప్పిన చదువు నేను కూడా, గురువు మరి శిష్యుడు ఎలా ఉండాలో, గురువు కూడా ఎలా ఉండాలో, ఆచార్యుడు ఎలా ఉండాలో ఆచార్యుడే చెప్పేస్తున్నాడు. ఆచార్యుడైనా కానీ శిష్యుడు ఎలా ఉండాలో చెప్తే సరిపోతుంది, ఆచార్యుడు ఎలా ఉండాలో కూడా ఆచార్యుడే చెప్పేస్తున్నాడు. నీ పట్ల నాకు కూడా కృతజ్ఞత ఉండాలి, కానీ చదువు చెప్పాన విషయం నేను కూడా మర్చిపోవాలి కనుక ఎంత స్వీట్గా ఉంటుంది. ఆ ప్రజెంటేషన్ అంటే నేను గ్రహించవలసింది ఏంటంటే అది సౌందర్యం, అంటే ప్రజెంటేషన్ అని అందం, వాళ్ళు సౌందర్యవంతులు. ఆ ప్రజెంటేషన్ లో అందం కూడా దానికి కూడా సౌందర్యం ఉంటుంది. అది ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనం, శౌచం రెండు ఉండాలి. అంటే కొండ బయట తోమాలి, లోపల తోమాలి. కొండ ఎక్కడ తోమాలి? మన భారతదేశంలో అసలు శుచి లేదని పారిశుద్ధ్యం లేదు. అలా మన భారతదేశంలో అంటే అసలు పారిశుద్ధ్యం లేదు. ధనవంతుడికి లేదు, ధనం లేని వాళ్ళకి లేదు. అసలు శుభ్రత కాదు, శుభ్రత గుర్తింపే లేదు మన భారత. శుభ్రత అసలు లేదని ఇండియాలో. అది పారిశుద్ధ్యం అంటే ఏంటో తెలియదండి. పారిశుద్ధ్యం లేని కొలిది బ్యాక్టీరియా లోపలికి వెళ్ళిపోతుంది. అదే అనేది జబ్బుల కింద వచ్చేస్తుంది మనకు. మనకు పారిశుద్ధ్యం ఎంత తక్కువ ఉంటే అన్ని సూక్ష్మజీవి లోపలికి వెళ్ళిపోతాయి. చివరికి అవి రోగ కారణాలు అవుతాయి. చివరికి అవి అలా రమణ భక్తులు మురిగినారు ఒకనాడు చాలా పారిశుద్ధ్యంగా ఉండడం. అందులో ఇంకో ఐదు నిమిషాలకి ఆయన చనిపోతాడు అనగా బట్ట సర్దుకుంటున్నాడు. ఆయన పక్కేసుకుని బట్ట సర్దుకుంటున్నాడు. బట్ట తెల్లగా ఉండాలండి, మంచం మీద దుప్పట తెల్లగా ఉండాలి, టిక్కే తెల్లగా ఉండాలి. ఆయన పార్షి అంత అలా మనం ఉండక్కర్లేదండి. మనం మీడియంగా ఉంటే సరిపోతుంది. ఆడ మురుగునారిలాగా మనం ఉండక్కర్లేదు. మురుగునారు కొంతకాలం భిక్ష చేసుకుని పల్లాకుత్తిలో చెరువు ఉంది. రమణాశ్రమం పక్కన పల్లాకుత్తి ఉంది. ఆ పల్లాకుత్తిలో చెరువు ఉండదు. పల్లాకుత్తిలో ఈయన ఏదో 5-6 కొంపల గిల్లి భిక్ష తెచ్చుకున్నాడు. భిక్ష తెచ్చుకుని అక్కడ గట్టిమే పెట్టుకున్నాడు. అది ఆ పల్లాకుత్తిలో దిగేవాడు. చేతులు ఇలా చేతులు మామూలుగా ఇలా తోముకొని అలా తోముకొని అంటే తినేటప్పుడు చేతులు శుభ్రంగా ఉండాలని ఆ చేతులు ఎక్కువసేపు తోముకున్నాడు. ఈ లోపల కోతి వచ్చి అన్నం తినేళ్ళిపోయింది. ఈ లోపల ఇడిక చేతులు కడుక్కొచ్చేడికి అన్నం తిని వెళ్ళిపోయింది. అంతసేపు కడుక్కున్నాడు చేతులు. అంతలా మనం ఉండక్కడికి పారిశుద్ధ్యం. ఆయన ఎక్కువ పారిశుద్ధ్యం. బట్ట తెల్లగా ఉండాలి, దుప్పటి టిక్కే తెల్లగా ఉండాలి. మళ్ళీ రంగురంగులు టిక్కలు కదా, పైన ఏదో అంటారు, గౌచిన ఏదో వేస్తారు, అది తెల్లగా ఉండాలి. అన్ని తెలిపే సత్వగుణం కూడా తెల్లగా ఉంటుంది. సత్వగుణం ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. ఎక్కడ చెప్తున్నాం ఇప్పుడు అంటే, నీ శరీరము నీ మనస్సు ఆరోగ్యంగా అట్టి పెట్టుకుంటే నీ హృదయంలోని సత్యాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. నీకు ఆరోగ్యం లేనప్పుడు సత్యాన్వేషకు నువ్వు పనికి రావు. నీ శరీరం అనారోగ్యంతో పడతా అంటే, రోజు మనసులో బెంగ పెట్టుకుంటా అంటే, నీ హృదయంలోని సత్యం నీకు ఎరుకులోకి రాదు. నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినా ఎరుకులోకి రాదు. మీరు మీకు శరీరం ఉంది, లోపల దేవుడు ఉన్నాడో లేదో మనకు తెలియదు, లోపల బ్రహ్మ పదార్థం ఉందో లేదో తెలియదు, హృదయంలో ఏదో నిజం ఉందంటున్నారు, ఆ నిజం ఉందో లేదో మీకు మనకు తెలియదు. అంటే ఇక్కడ ఏమన్నా రమణ మహర్షి గారు ఏమన్నారంటే, నీకు తెలుసున్నా తెలియపోయిన హృదయంలో నిజం ఉంది. నీ శరీరాన్ని నీ మనస్సుని దానికి ఉపయోగించుకో అనుకో. ఇంకా దేనికై శరీరాన్ని ఏం చేసుకుంటావు? నీ మనస్సుని ఏం చేసుకుంటావు? ఏం చేసుకుంటావు శరీరాన్ని? ఇప్పుడు అందరికీ తలవ శరీరం ఉంది కదండి, ఏం చేసుకుంటావు శరీరాన్ని? నీ లోపల నీకు శరీరం అంటే, శరీరం చచ్చిపోకముందే అజ్ఞానం చచ్చిపోవాలి. శరీరానికంటే ముందు అజ్ఞానమే చచ్చిపోవాలి. నీకు అర్థమవుతుందా? శరీరానికంటే ముందు అజ్ఞానం చచ్చిపోతే వాడు జీవన్ముక్తి సుఖుడు అవుతాడు. అంటే జీవించుండగానే సుఖవంతుడు అవుతాడు. ఎవడో శరీరం ఉండగా అజ్ఞానం చచ్చిపోతే, కానీ అజ్ఞానం ఉండగా శరీరం చచ్చిపోతే పునర్జన్మ వచ్చేస్తుంది. ఎవరు ఏం చేయలేరు. ప్రాణం పోయాక ఇంకా డాక్టర్ ఎందుకు? అంటే శరీరం ఉండగానే అజ్ఞానం పోవాలి. శరీరం ఉండగానే అజ్ఞానం పోవాలి. అంచేత శరీరం అజ్ఞానానికి ముందు శరీరం పోయింది అనుకుని ఇంకా లాభం వాడు సాధన చేసే అవకాశం లేదు. సాధన చేసే అవకాశం లేదు. అంటే అయితే భగవంతుడు లోపల హృదయంలో ఉన్నాడు, నీకు అంతర్యామిగా ఉన్నాడు. నారాయణుడు అంతర్యామిగా ఉన్నాడు, గుహవాసం హృదయ గుహలో నివాసం చేస్తున్నాడు. వాడిని తెలుసుకోవడానికి వాడి స్వరూపం సుఖమే, వాడి స్వరూపం సుఖమే, వాడి స్వరూపం శాంతి. వాణ్ణి తెలుసుకోవడానికి నీ దేహము, నీ మనస్సు, నీ ఇంద్రియములు ఉపయోగించుకోకపోతే ఏం చేసుకుంటావు అని. ఒక ఏదో ఒకటి చేసుకుంటామండగా, మా ఇష్టం, మేము ఏదో ఒకటి చేసుకుంటాం అని భగవాన్ అడుగుతున్నా. ఏదో అటు గొప్ప మేము ఏదో ఒకటి చేసుకుంటాం, మా ఇష్టం చేసుకుంటాం అంటే చేసుకుంటే చేసుకోండి. మీరు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే చేసుకున్నా, ఒకవేళ మీరు మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి మీ ఇష్టం వచ్చినట్టు ఏదైనా సాధించినా అవన్నీ స్వప్న సమానం. మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటామండి, మా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తామండి అని చేసుకోండి. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఒకవేళ ఆ శరీరాన్ని ఆ మనసును ఉపయోగించేది లోకపరంగా కూడా సాధించుకోండి, సాధించుకోండి, సాధించుకోండి. ఇవన్నీ డ్రీమ్ స్టెప్, ఇవన్నీ స్వప్నంతో సమానం. నువ్వు నీ హృదయంలోని సత్యాన్ని గోచరింపజేసుకోకుండా ఏది సాధించినా స్వప్నం. ఒకవేళ మీరు గొప్ప గొప్ప కార్యాలు చేసినా, గొప్ప గొప్ప పనులు చేసినా అది కూడా స్వప్న. ఎంచేదండి, నీ హృదయంలో నిజం తప్పించి అంతా డ్రీమ్ స్టెప్పే. అది కాదండి, మీరు లక్ష ఎకరాలు సంపాదించేసినట్టు మీకు స్వప్నం వచ్చింది అనుకోండి, ఆ స్వప్నంలో గంట ఉంటుంది, ఆ గంట సేపు సంతోషంగా ఉంటుంది. మీకు వచ్చాక లక్ష ఎకరాల అబద్ధం తెలిసిపోతుంది కదా. అలాగే మీరు ఏది సాధించినా మీకు జ్ఞానోదయం అయ్యాక ఇదంతా అబద్ధాన్ని మీకు అర్థమైపోతుంది. ఒకవేళ మీ ఇష్టం వచ్చినట్టు ఉండి మీ ఇష్టం వచ్చినట్టు సాధించినా అదంతా స్వప్న సమానం. ఏంటది అదంతా స్వప్న సమానం. అంటే నువ్వేదైతే లక్ష్యం పెట్టుకున్నావో, నువ్వేదైతే దాన్ని నిరంతరము అన్వేషించు, నువ్వేదైతే తెలుసుకోవాలనుకుంటున్నావు అది నీవై ఉన్నావు, అది నీవై ఉన్నావు, దాన్ని నిరంతరము అన్వేషించు. ఏం చేస్తావు, మీరు ఏదైనా పని పెట్టుకుంటే ఆలోచిస్తూ ఉంటారు కదా, పని ఎలా సాధించాలని ఆలోచిస్తుకుంటారు కదా. అలాగే ఈ సత్యాన్వేషంలో ఆ సత్య సాక్షాత్కారం పొందటానికి, ఆత్మవిద్య సంపాదించడానికి నిరంతరము కృషి చెయ్యి. నిరంతరము, నిరంతరము, నిరంతరము కృషి చెయ్యి. నిగ్రహం అంటే నిగ్రహం గొప్పది. ఏంటి నిగ్రహం గొప్పది అంటే, అన్ని విషయాలకంటే మనోనిగ్రహం గొప్పది. ఆ నిగ్రహం, మనోనిగ్రహం కూడా ఎంతో కొంత కృషి చెయ్యి నువ్వు. మనోనిగ్రహం కూడా, ఆ మనోనిగ్రహం కోసం ఎంతో కొంత కృషి చెయ్యి, ఎంతో కొంత కృషి చేయి. నీకు వాసన ఒంటరిగా కూర్చో, ఏకాంత వాసన కూడా కొంత అవసరం. ఎప్పుడు జనాలతో కలిసిపోకండి, ఇంటికాడ కొంతసేపు కూర్చోండి, వెళ్ళి బజార్లో పడిపోకండి, వెళ్ళి ఇంటికాడ ఒక గంట కూర్చోండి, ప్రశాంతంగా కూర్చోండి. ప్రశాంతంగా కూర్చుని మీ లోపల మైనస్ పాయింట్లు ఉన్నాయో ప్లస్ పాయింట్లు పది మందిలో కూర్చున్నప్పుడు తెలియదు. మీరు ఒంటరిగా కూర్చోండి, ఏకాంతంగా కూర్చోండి. మీ లోపల మంచి ఉందో చెడ్డే ఉందో మీకు తెలుస్తూ ఉంటుంది. మీకు అర్థమవుతుందే, ఏకాంతంలో ఉన్నప్పుడే తెలుస్తుంది. మీరు పోగొట్టుకోవాల్సింది ఏంటో మీకు తెలుస్తూ ఉంటుంది. అది పోగొట్టుకోవడానికి నిరంతరం కృషి చేయండి. అయితే అందులో విసుగుదల పనికి రాదు. ఏది ఆ ప్రయత్నంలో టైర్ అవ్వకూడదు. మీరు ఆ ప్రయత్నంలో మీరు టైర్ అవ్వకూడదు. విసుగుదల పనికి రాదు. విసుగుదల ఆ పనికి రాదు. టైర్ అవ్వకుండా పని అంటే నిరంతరం అంటే గమ్యానికి చేరుకునే వరకు, గమ్యానికి చేరుకునే వరకు నిరంతరము పని, నిరంతరము కృషి చేయండి. ఈ భగవద్గీతలో శ్లోకాలు అప్పుడప్పుడు తలపెట్టుకోండి, అప్పుడప్పుడు తలపెట్టుకోండి. అప్పుడు తలపెట్టుకుంటే ఈ బుద్ధి ఏం చేస్తుందంటే, అలా ఉండాలి, శ్లోకం చెప్పింది కదా అలా ఉండాలని మీ బుద్ధికి, మీ బుద్ధిలో మీరు భగవద్గీతలో శ్లోకాలు చెప్పక పెట్టుకుంటే మీ బుద్ధికి బలం పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, సత్యాన్ని తెలుసుకునే యోగ్యత వస్తుంది, మీరు సుఖపడతారు అంటున్నారు ఇక్కడ. ఆ శ్లోకాలు మనం ఎప్పుడైనా ఏదైనా శ్లోకాలు అంటే శ్లోకం కాదు, ఏదైనా పెద్దలో చెప్పిన మంచి మాటలు మీరు జ్ఞాపకం పెట్టుకోండి. దానివల్ల మీ బుద్ధి బలం పెరుగుతుంది, వివేకం పెరుగుతుంది. అలా జ్ఞాపకం పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. తర్వాత ఈ ఆ జ్ఞాపకం, మీరు జ్ఞాపకం పెట్టిన మాటలు మిమ్మల్ని పవిత్రం చేస్తాయి, పవిత్రం చేస్తాయి. తర్వాత ఇంతకుముందు మీకు అక్కర్లేని గొడవలు, అక్కర్లేని విషయాలు కల్పించి తినే స్వభావం ఉంటుంది కదా, ఆ స్వభావం కూడా నెమ్మదిగా పాల్చబడిపోతుంది. మీ పూర్వం ప్రవర్తన ఉంటుంది కదా, ఆ ప్రవర్తన కూడా మీరు మంచి మాటలు జ్ఞాపకం పెట్టుకోవడం వల్ల ఆ ప్రవర్తన కూడా తగ్గిపోతుంది. భాగవతంలో ఏమని చెప్పారంటే, బంగారం శుద్ధి చేయడానికి నువ్వులో పడేస్తారు, మీ మనస్సును శుద్ధి చేయడానికి భక్తిలో పడేయండి. బంగారాన్ని శుద్ధి చేసే బంగారాన్ని శుద్ధి చేయడానికి నిప్పులో పడేస్తారు, నిప్పులో పడేస్తే బంగారంలోనే మాలిన్యం అంతా పోతుంది, మెరిచిపోతూ ఉంటుంది నిప్పులు పూసాక. అలా మీ మనసులో రుగ్మతలు ఉన్నాయి, దోషాలు ఉన్నాయి, అది భక్తిని నిప్పులో పడేయండి, అది కాలిపోయి సూచి అవుతుంది భాగవతం. కాసేపు అరుణాచరిశ్రమ చేయండి. శ్లోకమైంది. ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవచ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం. దుఃఖ దోషానుదర్శనం ఇంద్రియార్థేషు వైరాగ్యం అంటే విషయ సుఖాల పట్ల వైరాగ్యము కలిగి ఉండండి. వైరాగ్యం అంటే వైముఖ్యం కలిగి ఉండండి. మీకు అర్థమవుతుంది. ఎంచేదంటే విషయ సుఖాలు మొదట తీయగా ఉంటాయి, దాని పరిణామం చేదుగా ఉంటుంది, దాని పరిణామం చేదుగా ఉంటుంది. అంటే విషయ సుఖాలే రోగాల కింద మారిపోతాయి, రోగాల కింద మారిపోతాయి. విషయ సుఖాలు అనేది ఎంజాయ్మెంట్ అంటారు దాన్ని. ఎంజాయ్మెంట్ జాయ్ వేరు, ఎంజాయ్ వేరు. జాయ్ వేరు, ఎంజాయ్ వేరు. మీ ఇంట్లో మనుషుల వల్ల కానీ, మీకున్న ఆస్తుల వల్ల కానీ, లేకపోతే మీకున్న ఇంట్లో సంపదల వల్ల కానీ మీకు వచ్చే సంతోషం ఎంజాయ్మెంట్, అది ఎంజాయ్ అంటారు. ఏంటి, ఇతరుల మీద ఆధారపడి, అంటే మీ ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడినా, ఇతరుల మీద ఆధారపడినా, మీ అబ్బాయి బాగా బుద్ధిమంతుడు అనుకోండి, మా అబ్బాయి బుద్ధిమంతుడు బుద్ధిమంతుడు అనే సంతోషం వస్తుంది. ఆడు ఎప్పుడు ఎదురు తిరిగాక ఈ సంతోషం అంతా పోతుంది. మీకు అర్థమవుతుందా, ఆడు ఇతరుల మీద, మనుషులు బాగా అర్థం చేసుకోండి, మనుషుల మీద అది సూత్రం. అది అంటే ప్రకృతిని, వర్షాకాలంలో వర్షాలు ఎలా వస్తాయో, వేసవకాలంలో ఎండలు ఎలా కాస్తాయో, ఇది కూడా నేచర్. ఇది కూడా అది నేచర్, ఇది కూడా నేచర్. అది అంచేత జాయ్ వేరు, ఎంజాయ్ వేరు. మీరు ఏదైనా ఎంజాయ్ చేస్తున్నారా? మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చారండి? ఎక్కడికి వెళ్ళి వచ్చి మళ్ళీ పర్వతాలకు వెళ్ళి వచ్చామండి. అదంతా అక్కడ ఎంజాయ్ చేసి వచ్చారంటే అక్కడ సౌందర్యం, ప్రకృతి, కొండలు ఇవన్నీ ఎంజాయ్ చేసి వచ్చారు. అమెరికా వెళ్ళారు, ఎన్ని పట్టణాలు చూశారు, ఆ మేళ్ళ ఎంజాయ్ చేసి వచ్చారా అంటది. అంటే ఎంజాయ్ వేరు, జాయ్ వేరు. జాయ్ అంటే మనుషులతో సంబంధం లేదు, మీ ఇంట్లో మనుషులతో కూడా, మీ ఇంట్లో మనుషులతో కూడా సంబంధం లేకుండా, మీ ఆస్తితో సంబంధం లేకుండా, మీ హృదయంలోంచి వచ్చే సుఖం, మీ హృదయంలోంచి వచ్చే, మీ శరీరంతో కూడా సంబంధం లేకుండా, మీ హృదయంలోంచి వచ్చే సుఖం, మీ హృదయం నుంచి శాంతి, మీ హృదయం నుంచి ఆనందం మీకు దుఃఖంగా మారదు. మీకు అర్థమవుతుంది. అది అంతకంతగా పెరిగిపోతుంది, ఆ సుఖం అంతకంతగా పెరిగిపోతుంది. బయట నుంచి మీరు ఎక్కడి నుంచి ఆ సంతోషం తీసుకున్నా, ఆనందం తీసుకున్నా, రెట్టింపు రెట్టింపు దుఃఖంగా మారిపోతుంది. అంటే పూర్వజన్మలో మనం అనుభవించిన భోగాలే ఈ జన్మలో రోగాలు. పూర్వజన్మలో మనం అందరూ అనుభవించిన భోగాలే ఈ జన్మలో రోగాలు. అందుచేత మీకు ఇక్కడ ఏం చెప్తున్నాడు శాస్త్రం, మీరు డిపెండ్ అయి వచ్చింది ఎప్పటికైనా దుఃఖంగా మారిపోతుంది. మనుషులతోటి కానీ, ఆస్తులతోటి కానీ, నేను మీకు అర్థమవుతుందో, భోగాలతోటి కానీ, మీకు జనం, మీకు డబ్బు ఉంటే ఉండనివ్వండి, దాని మీద ఆధారపడి వచ్చి శాంతి కూడా ఎప్పటికైనా మరి అశాంతిగా మారిపోతుంది. అంటే మీకు స్వతంత్రంగా, అంటే మనుషులతో కూడా సంబంధం లేకుండా, మీకు అర్థమవుతుంది, ఆస్తిపాస్తులతో సంబంధం లేకుండా, మీకు సమాజంతో సంబంధం లేకుండా స్వతంత్ర సుఖం, ఇండిపెండెంట్ హ్యాపీనెస్. తర్వాత ప్రపంచం యొక్క మురుగుతో సంబంధం లేకుండా, ప్రపంచంతో మాలిన్యం. మీరు ప్రపంచానికి సంబంధించిన సంతోషం ఎక్కడిని తీసుకున్నా ఎంతో కొంత అక్కడ మురికి ముట్టుకుంటుంది, ఎంతో కొంత. స్వతంత్రమైన హృదయంలోంచి వచ్చే జ్ఞానం విద్య వల్ల, జ్ఞానం వల్ల, విద్య వల్ల, జ్ఞానం వల్ల, నీకు ఆ వివేకం వల్ల, విచారణ వల్ల, ఆత్మచింతన వల్ల వచ్చే ఆత్మసుఖం చూశారు. దానికి తరుగు లేదు, విరుగు లేదు, ముగింపు లేదు. అది ఆ జ్వాయ ఆరోగ్యకరది పెరుగుతూ ఉంటుంది. నీకు అర్థమవుతుంది, జ్వాయ మంచిదే, ఎంజాయ్ ఎప్పటికైనా మొత్తం అంతా దుఃఖంగా మారిపోతుంది. జాయ్ అంటే నీ హృదయంలోంచి వచ్చేది, మనుషుల మీద, వస్తువుల మీద, సంపదల మీద ఆధారపడి వచ్చేది ఎంజాయ్. అడుగుతూ ఉంటారు కదా, ఏమైనా బాగా ఎంజాయ్ చేస్తున్నారా, బాగా మీరు బాగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు కదా అంటే బయట పరిస్థితుల మీద వచ్చేది అంత ఎంజాయ్మెంట్. అది ఎప్పటికైనా ఏనాటికైనా దుఃఖంగా మారిపో, ఈనాటికైనా, ముందు నాటికైనా, ఏనాటికైనా దుఃఖం. జాయ్ మారదు. జాయ్ పై ఇంకోటి, జాయ్కి ఎంజాయ్కి తేడా ఏంటంటే జాయ్ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటుంది. ఎంజాయ్ విసుకొచ్చేస్తున్నాం, కొంత మొట్టమొదటిలో బాగా ఉంటుంది, తర్వాత విసుకొచ్చేస్తాం. తులసీదాసి గారికి, తులసీదాసి గారికి భార్య అంటే ఇష్టమే, భార్యకు కూడా తులసీదాసి గారి ఇష్టమే. రోజు వస్తామని కూడా అంటే ఈడేంటి భర్త అయిపోయి శనిగాడిలాగా ఈడు పట్టుకున్నాడు అంటే అనుకునేది. ఓ స్నేహాలు లేవు, ధర్మం లేదు, ఏంటే లేదు. ఆ భార్యకు కూడా కొంత స్వతంత్రం ఉండాలి కదా, ఇష్టానికి ఇష్టమే. ఈడేమో మామూలుగా కొంగట్లు తిరుగుతాడు, ఇంకా ఆవిడ స్వతంత్రం ఏముంటుంది, ఆవిడకి ఫ్రీడమ్ ఉండాలి కదా ఏంటండి. ఇదేంటి రా, ఇదేం పడితే నాయనకాలే తిరుగుతావంటే ఇలా ఇలా తిరిగే బదులు రాముని రాముని చింతించుకుంటే నీకు జ్ఞానం వచ్చేస్తుంది, సుఖపడతామని సార్ అది అనాలని అనలేదు. ఆ రాముడే అనిపించాడు ఎవరి చేత, అప్పుడు ఆ మాట ఏ క్షణంలో ఏ నక్షత్రంలో అందా అంతకనే. సడన్ గా భార్య మీద కోపం రాలేదు, భార్య అన్నదే నిజం అన్నాడు అనుకున్నాడు. మళ్ళీ ముఖంగా తెరవి భార్య ముఖంగా చూడలేదు, అత్తోరి ఇంటికాడ ఉన్నాడు ఆ టైంలో, అత్తోరిల్లు చూడలేదు, అక్కడ చుట్టాలు చూడని వెనక్కి తిరిగాడు. మళ్ళీ ఆ ధ్యాస అంతా పోయింది వాడికి. ఏంటి పూర్వపుణ్యుడు ఉందాడికి ఏదో దోషం వల్ల, చిన్న దోషం వల్ల అలా వచ్చింది పరిస్థితి. ఆడు తులసీదాస్ ఘాట్టుకోవడం కాశీ అద్భుతంగా ఉంటుంది రామాయణం. చేపలు తినేటప్పుడు కొన్ని చేపలకు ముళ్ళు ఉండవు, ఎక్కడ ముట్టుకున్నా ముళ్ళు ఉండదు, అంతా మాంసం. తులసీదాస్ రామాయణం అలా ఉంటుంది. చాలా తీగా రాసి, ప్రతి వాక్యం కూడా చాలా తీగా రాశాడు. తులసీదాసి రామాయణం గాంధీ గారు చదివన్నాడు. ఈ ప్రేమికులు కూడా ఇలా ఉంటారా, ఒకరినొకరు ప్రేమించుకున్న వాళ్ళు కూడా ఇంత మాధుర్యం ఉంటుందా తులసీదాసి రామాయణంలో? ప్రేమికులు కూడా ఇలా ఉండగలరా? వాడు తులసీదాసి రాసింది అది లవ్ స్టోరీ అన్నాడు. ఏమన్నాడు గాంధీ గారు, తులసీదాస్ రామాయణం అది లవ్ స్టోరీ అన్నాడు. రామాయణం లేదు, ఒక లవ్ స్టోరీ. తర్వాత ఇంద్రియాదేశ వైరాగ్యం అంటే విషయాల్ని మనం విషయాలకి అసలు బలం లేదు, మనం చింతించడం దానికి బలం వస్తుంది. మనం ఆత్మ నిరంతరము దైవాన్ని చింతిస్తుంటే, ఆత్మను చింతి ఆ సద్వస్తువులు చింతిస్తుంటే అంటే మనస్సుకి ఏదో పని చెప్పాలి. మనం మనస్సుకి ఏదో పని చెప్పాలి. మనసు కూడా దెయ్యం లాంటిది, మనసు కూడా ఏంటిది దెయ్యం లాంటిది. ఇప్పుడు మనసు అంటే దెయ్యం లాంటిది. ఒక దెయ్యం ఒక ఋషి కనపడింది, నువ్వు ఏ పని చెప్తే ఆ పని చేస్తూ ఉంటాను, కానీ పని చెప్పకపోతే నేను తినేస్తాను. ఆ దెయ్యం ఉంది, నువ్వు ఏ పని చెప్తే ఆ పని చేస్తాను, నాకు పని చెప్పాలి, పని చెప్పకపోతే నేను తినేస్తాను. ఇప్పుడు ఏ పని చెప్తే పని చేసుకొచ్చేస్తాను, పని చెప్పకపోతే తినేస్తాను అంటాడు. ఎన్ని పనులు అని చెప్తాడు, పని ఉండాలి కదా. అప్పుడు ఆ ఋషి కదా ఎంతో కొంత వేగం, వాడు గెడ పాతేశాడు ఇంటికాడు. వాడు ఏం చేశాడు, ఒక గెడ పాతేసి ఈ పైకి కిందకి తిరుగుతూ ఉండాలి, పైకి కిందకి పని చెప్పలేక పనికి పైకి ముందు పైకి వెళ్ళి తర్వాత కిందకి దిగు, పైకి వెళ్ళి కిందకి దిగు, అలాగా అలా తిరుగుతా అంటే అది అలా తిరుగుతుందా, దానికి ముగింపే ఉందా, తిరగడానికి ముగింపే లేదు కదా. అలాగే మన మనసు కూడా దెయ్యం లాంటిది, అందులో ప్రాణాయామం నేర్పుతారు. దానికి అది కుదిరిగా ఉండదు, అయితే ముక్కులో గాలి, ముక్కులో గాలి తిరుగుతూ ఉంటుంది కదా, మీ ప్రయత్నం అక్కర్లేదు. మీరు మర్చిపోయినా ముక్కులో గాలి తిరుగుతూ ఉంటుంది కదా, ఆయన చేయి మీ మనసును తీసుకెళ్ళి ముక్కులో గాలి దగ్గర పడేయమన్నారు. దానికి రోజు ఎక్కడ పని చెబుతారు, అది దెయ్యం అది ఏదే మనస్సు అనేది దెయ్యం, దానికి రోజు ఎక్కడ పని చేసి పని చెప్పి తినేస్తుంది మనం. ఒకవేళ కల్పించిన పనులు అని ఏమని చెప్పగలం? అది అది అంచేత ఏమన్నారంటే ఈ ప్రాణాయామం ఇది నువ్వు ముక్కులో గాలి నువ్వు ప్రయత్నం చేయక్కర్లేదు, ఆ ముక్కు చివర పట్టుకొని నువ్వు అది గాలి లోపలికి వెళ్తూ ఉంటుంది, లోపలికి మళ్ళీ బయటకు వస్తూ ఉంటుంది, అది ప్రయత్నం చేయక్కర్లేదు, గాలి లోపలికి వెళ్తూ ఉంటుంది బయటకు వస్తూ ఉంటుంది, నువ్వు విడిచిపెట్టక్కర్లేదు, నువ్వు పీల్చుకోక్కర్లేదు, దాని అంతా తిరుగుతూ ఉంటుంది, నీ మనసును అక్కడ పడేసి ఉంచమన్నారు. అది మిమ్మల్ని తినేస్తుంది, అది ఆ బోర్డులో భీమవరం కాకినాడ శ్యాస మీద శ్యాస పెట్టండి. అందరు బుద్ధిని బోధ, చాలా మంది బోధలు ఇవే చెప్తారు. ఏంటయ్యి శ్వాస మీద భీమవరం బోర్డులు, కాకినాడ బోర్డులు, హైదరాబాద్ పెద్ద పెద్ద బోర్డులు, ఏంటి శ్వాస మీద ధ్యాస పెట్టండి, దెయ్యానికి బంధు చెప్పలేక శ్వాస మీద ధ్యాస పెట్టండి అన్నారు. ఏమని శ్వాస మీద ధ్యాస పెట్టాలండి, ధ్యాస పెట్టకపోతే ఇంక తినేస్తుంది అది, ఇంకా అలా పడి ఉంటుంది, అది తిరుగుతుంది గాలి అలా తిరుగుతూ ఉంటుంది, ఇది అలా చూస్తూ ఉంటుంది. ఇది ఆ గాలిని చూసేస్తే మిమ్మల్ని అల్లర పెట్టకుండా ఉంటుంది, అది మీ జోలికి రాకుండా ఉంటుంది. మీకు అర్థం అవుతుంది. మరి ఈ మాట మీరు ఎక్కడ అనకండి, ఆచార్యులు వారు అన్నారు, ఈ ఆచార్యులు వారు మాట మీరు ఎక్కడ అనకండి, బాగుండదు. ఈ శ్వాస మీద శ్వాస పెట్టడం అది భగవద్గీతలో చెప్పాడు ప్రాణాయామం మంచిదని. శ్వాస మీద ధ్యాస పెట్టడం ఆచార్యం వల్ల మీరు ఎక్కడికి మోసుకోవాలి, దొమ్మర విద్యలు అన్నాడు. ఏ దొమ్మర విద్యలు అన్నాడు అంటే మరి అలా కోపాలు వస్తాయి కదా, పెద్ద పెద్ద బోర్డులు కదా శ్వాస మీద ధ్యాస పెట్టడం, ఎందుకు మళ్ళీ వాళ్ళు మనసును కష్టపెట్టే ఎందుకు? ఆచార్య వారు ఏమన్నా అంటే అని దొమ్మర విద్యలు అయ్యా, నీ మనస్సును నువ్వు డైరెక్ట్గా ఫేస్ చేయలేక, నీ మనస్సును డైరెక్ట్గా ఫేస్ చేయలేక, దాన్ని పరిష్కరించుకోలేక ఇలాగా డొంక తిరిగిన పద్ధతుల్లోకి వెళ్ళావు అంటాడు ఆచార్యుడు. ముక్కు దగ్గర గాలి దగ్గర ఎవరిని పెట్టాలి, మన మనసును పెట్టాలి అంటే ఆ మనస్సు అనే సమస్య నువ్వు పరిష్కారం చేయలేకపోతున్నావు, ఫేస్ చేయలేకపోతున్నావు. ఇక్కడ న్యూయార్క్ టైమ్స్ ఏమని రాసింది ఐన్స్టీన్ని, ఐన్స్టీన్ ఫేస్ ద డెత్, డెత్ని ఎలా ఫేస్ చేశాడు ఐన్స్టీన్? ఫేస్ ద డెత్ కామ్లీ, క్వైట్లీ, బ్రేవ్లీ అండ్ మోడెస్ట్లీ, ఎలా డెత్ని డైరెక్ట్గా ఫేస్ చేశాడు, పారిపోలేదు అక్కడక్కడ. ఎలా ఇంకోటి మీరు మనం రోజు చచ్చిపోతున్నాం, రోజు చచ్చిపోతాం కదా, మనం రోజుకోసారి చచ్చిపోతూ ఉంటారు. అంటే మనం నిద్రపోతాం కదా, నిద్రపోయినప్పుడు చచ్చిన వాళ్ళతో సమానం, సామెత ఉంది కదా, నిద్రపోయిన వాళ్ళు నిద్రపోయిన వాళ్ళు చచ్చిన వాళ్ళతో సమానం. మన నిద్రపోయిన వాళ్ళ మీద పాము పాకెళ్ళిపోయినా ఏం తెలియదు, అసలు పాము పాకెళ్ళిపోయిన నిద్రపోయిన వాళ్ళ మీద అది కరవకుండా పాకెళ్ళిపోతే అసలు మనకేం తెలియదు. అది నిద్రలో నిద్రలో కూడా అదే, ఇది శివరాత్రి నెల కూడా వస్తుంది, ఇది ఇది మహాశివరాత్రి. ఇదేంటది ఆ అమావాస్య రోజున వచ్చే ముందు చతుర్దశిని మహాశివరాత్రి అంటారు, ఇది ఈ మాఘమాసంలో వచ్చే అమావాస్య ముందు వచ్చేదాన్ని దీన్ని ఏమంటారు మహాశివరాత్రి అంటారు. అది మీరు రోజు అది ఆ రోజు అది రోజు రోజు వచ్చే నిద్ర దినదినం నిద్ర, అది అది రోజు నిద్ర రోజు నిద్ర అంటే రోజుకోసారి చావు, అసలు చావు ఏర్పాటుగా వస్తుంది కదా, అది మహాచావు. అది అది ఏంటది మహాచావు, అది మహాశివరాత్రిలో కదా మహాచావు, అంటే శరీరాన్ని పెరమండి విడిచిపెట్టిపోతాం. నిద్రలో మనం ఏం చేస్తామంటే శరీరాన్ని మర్చిపోతాం, మనసును మర్చిపోతాం, లోకం ఉండదు, దేవుడు ఉండడు, దెయ్యం ఉండదు, సాధన ఉండదు, దేవతలు కూడా ఉండదు, ఏమీ ఉండదు, ఏమీ ఉండదు. కానీ నువ్వు ఉన్నావు లేదా, నువ్వు ఉన్నావు. ఆ నిద్రలోకి వెళ్ళేటప్పుడు మహాచావు వస్తుంది కదా, మహాశివరాత్రిలాగా మహాచావు వస్తుంది కదా, ఇప్పుడు నుంచి ట్రైల్ వేసుకోమన్నాడు ఆచార్యులు బాడు. ఏం వేసుకోమన్నాడు? ట్రైల్ వేసుకోమన్నాడు. మీ భద్రాజ ఎలా అంటే వచ్చే కింద దిగుతాయని గురించి రామ రామ కృష్ణ కృష్ణ సినిమా చేస్తున్నారు, ఆ సినిమా పేరు రామ రామ కృష్ణ కృష్ణ. ఆ హీరోకి హీరోయిన్కి రుద్ది వేస్తున్నారు రంగులు, అమ్మ బాబు సినిమా ఎప్పుడు సినిమా యాక్టర్ల కింద వెళ్ళకూడదు బాబు అనిపిస్తున్నారు. అది బాబు సినిమాలో డబ్బు వచ్చినా వెళ్ళకూడదు బాబు, రుద్ది వేస్తున్నారు బాబు వాళ్ళకి. అమ్మాయికి రుద్ది వేస్తున్నారు రంగురంగులు, పాపం వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు కనపడాలి కదా చల్లగలం. ఆ ముఖం పాప ఎంతసేపు కడుక్కుంటే పోతున్నామో తర్వాత అనిపోయి ఏం చేస్తున్నాం మరి, ఏదో ఎంత డబ్బుకైనా ఒప్పుకుంటారు కదా వాళ్ళు, ఓరు విద్యేస్తున్నారు రంగులు అంటే ఆ బొమ్మలో బాగా కనపడాలి కదా పాపం. ఆ డబ్బు ఎక్కువ నాకు అనిపించే డబ్బు ఎక్కువ ఇందులో యాడ్ చేయకూడదు బాబు అనుకున్నా. ఒక గొడవ ఇలా నుంచోమంటాడు అలా నుంచోమంటాడు నవమంటాడు నవమంటే కూడా తొందరగా మనకు నాకు వస్తున్నాయండి పాపం. ఆ నవాబుదే కట్టో 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 అంటాడు డైరెక్టర్. అది సరిగ్గా నవ్వటాలు ఆపి అప్పుడు తీసేయక బొమ్మని అది నవ్వు బాబు దానికి నవ్వు రావాలి కదంటే ఇంటికాడ ఏ మొగుడితో దెబ్బలాడుకుని వచ్చింది అనుకోండి దెబ్బలా చేస్తుంది పాపం. కొంతమంది వెళ్ళిపోయి లోపలికి రెండు నిమిషాలు కూర్చుని రామ్మా అంటారు పాపం మంచి వాడు ఇలా తిట్టేస్తారు వాళ్ళు. నమ్మంటే నమ్మంటే నవ్వుతుందంటే న్యాచురల్గా రావాలి కదంటే మనము నాకు అనిపించింది డబ్బు ఎక్కువైనా వాళ్ళు తిట్టేస్తారమ్మా డైరెక్ట్లు డబ్బు ఎక్కువైనా యాక్ట్ చేయకూడదు అనిపించింది నాకు. ముఖాన్ని రంగులు రుద్దేస్తారమ్మా అదే ట్రైల్ అంటే అక్కడ ఈ రంగులు ఎందుకు సినిమా తీసేటప్పుడు ట్రైలు ఆచార్య వారు ఏమన్నారంటే అసలు సాగు రెడీగా ఉంటారా పొద్దున్న రోజు సాయంత్రం సాగు వస్తాను కదా ఇక్కడ ఇక్కడ రంగులు రాసుకోను రంగులు రాసుకంటే సాయంత్రం నువ్వు చచ్చిపోతావు కదా నిద్రపోయే ముందు చచ్చిపోతావు కదా ఆ చచ్చిపోయే ముందు ఏం చేస్తావు అంటే ఏదో గోవింద నామస్మరణం ఏదోటి గోవింద ఏదోటి నీకు ఇష్టమైన ఆ రూపాన్ని ఏది నీకు ఇష్టమైన దేవుడు డైరెక్ట్గా రూపం లేని దాన్ని నామలేని దాన్ని మనం పట్టుకోలేం కదా మనం పట్టుకోలేదు. వాళ్ళు ఏరు రమణ మహర్షి అంటే ఆచార్యులు అంటే మొండోళ్ళు అమ్మ వాళ్ళు వాళ్ళు వాళ్ళకి మన మామూలు సూత్రాలు వాళ్ళని పనికిరావు వాళ్ళు మండోళ్ళు వాళ్ళు అంచేత ఇది మనం ఏం చేయాలంటే ట్రైల్ అనమాట. రోజు సాయంత్రం పడుకునేటప్పుడు ఏదో గోవింద నామం ఏది నీకు ఇష్టం గోవిందంటే గోవిందుడు కదా శివుడే అది ఆ రూపం ధ్యానం చేసుకోవడం ఆ నామం స్మరించుకోవడం ఆ రూపం ధ్యానం చేసుకు అలాగే రూపం ధ్యానం చేసుకోవడం నామం స్మరించుకోవటం అలాగ ఆ ధ్యాసలో మీకు నిద్ర రావాలి. ఈ ధ్యాసలో నిద్ర వస్తే ఇది ట్రైలు తర్వాత మహాశివరాత్రి దగ్గర మహాచావ వస్తుంది కదా అక్కడ కూడా దీనికి ప్రిపేర్ అయిపోతుంది. ఇక్కడ ఇక్కడ ముందు రెడీ అవ్వాలి ఈ చావు దగ్గర సాయంత్రం తర్వాత ఇప్పుడు భోజనం చేసే ముందు మొదట ముద్ద పెట్టుకున్నప్పుడు గోవింద గోవింద అనుకున్నాను కానీ అనుకోనమ్మా నేను కాటన్ కాటన్ అనుకున్నాను నాకు రావటాలేదమ్మా గోవింద శబ్దం కాటన్ అంటే నాకు బాగా ఇష్టం అమ్మ. ఏంటి గాంధీ గారి కంటే రమణ మహర్షి కంటే రామకృష్ణ పరమహంస కంటే గోవిందుడి కంటే ఇష్టం ఈ కాటన్ అని నాకు చాలా ఇష్టం కాటన్ కాటన్ నేను కాటన్ ద్వారా అన్నాను కాటన్ మహర్షి కాటన్ మహర్షి మొదటి మధ్య పెట్టుకున్నప్పుడు కాటన్ మహర్షి కాటన్ మహర్షి అని నాకు గోవింద రావటం మామూలుగా అంటాను గోవింద అని అన్నం పెట్టుకునేప్పుడు కాటన్ నేను జ్ఞాపకం వస్తాడు అంటే మన జిల్లాలకు అన్నం పెట్టినాడు ఆయన. ఇవరికి ఆనకట్టి కట్టక ముందు కొన్ని వందల మంది తిండి లేక మలమలవల చచ్చిపోయారు. కొంతమంది ఒండ్రి మట్టి ఇదే బంకమట్టి తిన్నవారట ఈ రెండు జిల్లాల ప్రజలు. పైగా ఆయన అంటే నాకు ఇష్టం ఏంటంటే చాలా కష్టాలు పడి కట్టాడు పెళ్ళం తిట్టిదండి రోజు వెంకటేశ్వర సుబ్రహ్మణ్యం ఏంటంటే పొద్దున్న లేకుండా కాఫీ ఇవ్వటం మానేసి తిట్టడం మొగుడిని ముందు తిట్టడం తర్వాత కాఫీ ఇవ్వటం అంటాం. ఆవిడ పెళ్ళమంటుందండి చేస్తే ఆ మెడ్రాసులో చేయాలి లేకపోతే విశాఖపట్నంలో చేయాలి అంటే దౌళేశ్వరం ఉద్యోగం అంటారు గవర్నమెంట్ తిట్టిదంట అనుకున్న దానికంటే తిట్టడానికి ఎంగలాంటి రమ్మన్నారంట ఆయన సన్మానం చేయడానికి కాదు తిట్టడానికి ఎంగలాంటి రమ్మంటే ఏంటండి సన్మానం చేయడానికి కాదు తిట్టడానికి లండన్ రమ్మన్నారు. ఇక్కడ పెళ్ళం సీట్లు ఇక్కడ గవర్నమెంట్ సీట్లు ఆ కూలళ్ళు వచ్చే కూలళ్ళు సరిగ్గా వచ్చేవారు కాదు అయితే కర్మకాలం అది మొదటి రోజు అడుగు గుండాన్ని చచ్చిపోయాడు ముహూర్తం ఆనకట్టి ముహూర్తం పెట్టలేదని నిన్ను బాధపడతాడు పెళ్ళంతో చెప్పాడు అంటే తిట్లు పడలేక నువ్వు పుట్టింటికి వెళ్ళిపో అమ్మా పుట్టింటికి వెళ్ళిపో నేను పని మధ్యలో వదిలేసి కోట్లాది మంది జనాలకు సంబంధించిన పని వదిలేసి నేను విశాఖపట్నం మెడ్రాసు లండన్ ఎలా వస్తాను వెళ్ళిపో ఇంకా రెండేళ్ళు ఉంటుంది నీ పని ఐదేళ్ళు కట్టాడు ఇంకా రెండేళ్ళు ఉంటుంది నువ్వు పుట్టింటికి వెళ్ళిపో వాళ్ళు అన్నాను పుట్టిలు పుట్టింది వెళ్ళిపోతే వెళ్ళిపోవాలి కదా వెళ్ళదంట తిట్టడం మాందంట పుచ్చింది బొమ్మన్నాడు అక్కడికి మర్యాదగా చెప్పాడు, పుచ్చింది వెళదాం తిట్టడం ఆందాం. సరిగ్గా వెంకటేశ్వర సుప్రభాత్ అది పల్లెటూళ్ళలో దౌళేశ్వరం అంటే అడిగిందండి, ఈ పల్లెటూళ్ళలో మనకు ఉద్యోగం అంటే పెద్ద పెద్ద చదువులు చదువుకుని ఈ పల్లెటూళ్ళలో ఉద్యోగం అంటే ప్రజలకు ఉపయోగపడాలి కదా. అంచేది వాడు పడిన కష్టాలని ఆడు పడ్డ తిట్లని నాకు తెలుసు. కాటన్ దాన్ని ఎంతమంది తిట్టారు, ఇన్ని తిట్లు తిని ఒక్క ఎకరం పొలం ఎక్కడ సంపాదన చేసుకోకుండా ఒట్టి చేతులతోడు ఎంగలండి వెళ్ళిపోయాడు. అంచేది నేను గోవిందుడే, గోవింద నామ శాస్త్రంలో కాటన్ ద్వారా సంబంధించుకోవడం శాస్త్ర గోవిందుడే, కానీ నేను కాటన్ మహాశయ, కాటన్ మహాశయ అదొక అలవాటు అయిపోయింది నాకు. ఇంచేదంటే ఆయన పడ్డ కష్టాలన్నీ నాకు తెలుసు, ఎన్ని కష్టాలు పడ్డాడు. 1847 మొదలుపెట్టాడు, 1852 పూర్తి చేశాడు. అప్పుడు సిమెంట్ లేదు అసలు, సున్నంతో కట్టాడు. 100 ఏళ్ళు దీనికి ఆయుర్దాం అన్నాడు, 130 ఏళ్ళు ఉంది ఆనకట్టు, చెక్కు చెదరకుండా ఉంది, ప్రతి ఇటుకి దగ్గర దగ్గర కూర్చున్నాడు. అంటే పురాణాలు కూడా వదిలే నిన్న కాక మొన్నటోడు కదా, ఆయనకు ఒకసారి జబ్బు చేసింది. దబ్బు చేస్తే స్విట్జర్లాండ్ 6 నెలలు సెలవు పెట్టి వెళ్ళిపోయాడు. మరి ఈ లోపల బాధ్యత కొంచెం ఆయనకంటే ఆయన నేర్పుకున్న సీనియర్లు ఉన్నారు, వాళ్ళకి అప్పచెప్పాడు పని, వెళ్ళిపోయాడు. ఒక నెలలు ఉన్నాడు అక్కడ స్విట్జర్లాండ్, 6 నెలలు సెలవు ఇచ్చారు, సెలవు ఇచ్చారు గవర్నమెంట్. ఒక నెలలు నాకు బెంగెట్టుకున్నాడు, మా ఆనకట్టు పాడు చేస్తున్నారు, వాళ్ళకి తెలుసున్న వాళ్ళకి ఇచ్చేలేడు, కానీ బెంగెట్టుకుని అయ్యి బాబు ఆనకట్టు పాడు చేస్తున్నారము, ఆడి సొంతం పని ప్రజలది గవర్నమెంట్ది, ఆడి సొంత పని కదా. నెల్లాడు 6 నెలలు సెలవు పెట్టినాడు, ఒక నెల్లాడు ఉండి మళ్ళీ దౌళేశ్వరం వచ్చి పడిపోయాడు. ఎక్కడ స్విట్జర్లాండ్, దౌళేశ్వరం ఏముంది, ఇల్లు లేదు పెసరెట్లేదు, అట్టిపడి తిని ఎక్కడైనా దూరం వెళితే అట్టిపడి తిని బతుకోడు, అంత కష్టాలు పడి కట్టడం. అంటే మీ కాటన ఇల్లు ఎందుకు తెలియటం అండి, ఆడి పడ్డ కష్టాలు మీకు తెలియదు, అందరూ చెట్టడమే. అంటే ఇప్పుడు ఆడు చేసిన, ఇప్పుడు ప్రతి ఊళ్ళోని కాటన విగ్రహాలు పెట్టేస్తున్నారు అనుకుంటున్నాడు, ఆడు చేసిన పుణ్యకర్మ ఇప్పుడు ఫలించాడు, చచ్చిపోయి ఇప్పుడు చచ్చిపోయాడు, 96 ఏళ్ళు బతుకాడు. ఎంత జ్ఞాపక శక్తి అంటే ఏమంటే భీమవరం అనే జై గారు ఒకరు ఉండాలి, ఆ జై బాగున్నారని అడిగవచ్చు, ఎంత జ్ఞాపక శక్తి అంటే. రావులపాలెంలో కరణం గారు ఉన్నారు, ఆయన మా కూలి పనులు పంపమంటే ఆ కరణం గారు బాగున్నారని కూడా అంటే, మనం ఇండియా నుంచి ఎవరైనా లండన్ వెళ్తే అని చూడటం, అంత జ్ఞాపక శక్తి అట్లా. అంత కర్మ అక్కర్లేదమ్మా, ఈ మనసోకరణాలు సరిగ్గా అప్పుడు మనసోకరణాలు ఉండేవారు, ఇప్పుడు కాటన గురించి చెప్పి చెప్పకుండా ఉండలేకపోతున్నాను. మనుషులు మనసారితో అని కూడా అంటారు, కర్ణాలతోటి మీకు 10 రూపాయలు ముట్ట చెబుతాను కూలీలను పంపండి అన్నాడు. అంటే మనకు లంచాల అలవాటు పూర్వాంశం ఉండదు, ఈ లంచాల అలవాటు మన రక్తంలోనే ఉంది. ఏంటి ఆనకట్టు మందే మన గురించి కష్టపడుతున్నాడా, ఆ గోదావరి నది మందే పొలాలకేమో మనం తడుపుకుంటామా, ఆడేమో మనకు లంచాలు ఇచ్చి ఏంటి కూలి పనులు తీసుకెళ్తాం, ఎంత విడ్డోరు ఎక్కడ ఉంటుందండి. అది అది మనకు లంచాలు కాటన్ అంతకుముందు ఉంటుంది, లంచాలు పట్టు అలవాటు మనం, అది అంత కష్టపడవలసిన పని లేదు దానికి. కూలీలు రాకపోతే కూలీలు రావటం నాకు సంబంధం అంటేనే వెళ్ళిపోతే గవర్నమెంట్ ఇంకా సంతోషిస్తుంది, పని ఆఫ్ చేసాడు కదా. అంటే మనుషులు రాకపోతే ఏ రావులపాలెం వచ్చి ఏమైనా మీకు ఏదో ముట్ట చెబుతాను మనుషులు, మన పనికి మనకు ముట్ట చెప్పి తీసుకెళ్ళటం, అది ఏంటి దట్ ఈజ్ ఏంటి, పని మనదే డబ్బులు మనకి ఇచ్చి తీసుకెళ్ళటం. ఇన్ని బాధలు పడ్డాడు ఆయన, సెలవు పెట్టి వెళ్ళిపోతే ఏ గొడవ లేదు, అంటే పని నెరవేర్చాలి, దట్ ఈజ్ కాటన్. మనకు గోవింద స్మరణ లేదు, రామస్మరణ లేదు, కాటన్ 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 ద్వారా నేను కాటన్ మహర్షి, రమణ మహర్షిలాగా కాటన్ మహర్షి అనుష్ఠాన వేదాంతం. అలాగే కృష్ణ ఈ దగ్గరుని కట్టించాడు, ఏది గోదావరి నదికి దగ్గరుని ఇటుకు, ప్రతి ఇటుకు దగ్గరే కూర్చున్నాడు, గొడు చేసి కూర్చున్నాడు. అది కృష్ణానదికి ప్లాన్ ఇచ్చి మధ్య మధ్యలో చూసి వెళ్ళి కట్టేవాడు కృష్ణ బ్యారేజీ. అలా కావేరి నదిలో కూడా ఆ రెండు ప్లాన్లు ఇచ్చి ఎప్పుడన్నా నెలకి 2 నెలలకు చూసి వచ్చేవాడు సరిగ్గా కడుతున్నారా లేదని. దౌళేశ్వరం అలా కాదు, ప్రతి ఇటుకి దగ్గరే కూర్చున్నాడు. అప్పుడు సున్నం సిమెంట్ లేదు, సున్నంతో కట్టాడు. 100 సంవత్సరాలు ఆయుర్దాయం పోస్తే 130 సంవత్సరాలు బతికింది ఆనకట్టు వాడి కాటం. ఇంత కష్టపడి అందరి చేత చెట్లు తిని ఒక ఎకరం పొలం పుచ్చుకోకుండా వెళ్ళిపోయి ఒట్టి చేతులతో బయట లండన్ వెళ్ళిపోయాడు. జీతం డబ్బులు పెన్షన్ డబ్బులు తప్పించి ఇంకేమీ లేదు, కాటన్ దట్ ఈస్ కాటన్. ఇలా విగ్రహం ఆవిష్కరణ చేశారు కదా, చూశారు కదా మీరు, ఇలా చూశారు కదా. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? ఇంద్రియాద్వేషు వైరాగ్యం అంటే విషయ సుఖాలు జాగ్రత్త స్లోగా తగ్గించుకుంటూ రావాలి. ఒకసారి తగ్గిస్తే ఎదురు తిరుగుతాయి. మీకు అర్థమవుతుందా? విషయ సుఖాలను స్లోగా తగ్గించుకుంటూ రావాలి, కానీ సడన్ గా బ్రేక్ వేయకూడదు. సడన్ గా బ్రేక్ ఇస్తే ఉన్న చెడిపోతుంది. స్లోగా స్టడీగా అటు విషయం అర్థమయ్యేలా చెప్పి, ఆ విషయ స్మరణ వల్ల ఎంత పరిణామాలు ఎంత అశాంతి వస్తుంది ఇవన్నీ చెప్పి, దానికి మన మైండ్కి మనమే బోధించుకుని మన మైండ్ చేత మనమే ఆలోచించుకుని మన మైండ్ని మనమే ఉద్ధరించుకోవాలి. ఎవరు ఉద్ధరిస్తారండి? ఎవరు ఉద్ధరిస్తారు? మనకు ఎవరైనా కావాల్సింటే బట్ట పెడతారు, అన్నం పెడతారు, కానీ మన మనసుని ఎవరు ఉద్ధరిస్తారు? నీకు ఎవరైనా కావాలంటే నాలుగు బట్టలు ఇస్తారా, అన్నం పెట్టమని నాలుగు రోజులు పెడతారు, మన మనసు నాడు వచ్చి బాగు చేస్తారా? ఎవరు మన మనసుని మనం బాగు చేసుకోకపోతే ఎవరు బాగు చేస్తారు? ఎవరు బాగు చేయరు. ఇది జ్ఞాపకించుకోండి. మన మనసుని మనం సంస్కరించుకోమనుకోండి, ఎవరు ఇంట్లో వాళ్ళు బాగు చేస్తారా, సమాజం వాళ్ళు బాగు చేస్తారా? వాళ్ళు పాడు చేస్తారు. ఇంకా కావాల్సి ఉంటే మనం మనమే బాగు చేసుకోవాలి. అహంకార ఏవచ్చ, అహంకార ఏవచ్చ అంటే ఏంటంటే, అసలు మన అందరికీ దుఃఖానికి కారణం ఏంటంటే కర్తృత్వం. అంటే ఇది నేను మాట్లాడుతున్నాను, నేను చేస్తున్నాను, నేను మాట్లాడుతున్నాను, నేను అలా చేశాను, ఇలా చేశాను, అహే హెచ్చుడు తీసు, అహే హెచ్చుడు దట్టు, ఏది ఇలా అనుకుంటాం కదా, అది చేశాను ఇది చేశాను, అది దుఃఖానికి కారణం కర్తృత్వం. అలా కర్తృత్వం లేని వాడికి దుఃఖం లేదు. మీ దుఃఖానికి కారణం బయట పరిస్థితులు కాదు, చాలా మంది బయట పరిస్థితులు అనుకుంటారు. ఆ దుఃఖాన్ని కర్తృత్వాన్ని ఇంగ్లీష్ లో డోయర్షిప్ అంటారు. ఇంగ్లీష్ లో ఏమంటారు? డోయర్షిప్. నీ దుఃఖానికి కారణం లోపల ఉంది, బయట లేదు. అసలు నువ్వు ఏదో ఆళ్ళ కారణం, ఏదో కోడల కారణం, మేనత్ కారణం ఏదో అనుకుంటావు. అలా దుఃఖానికి కారణాలు బయట అసలు లేవు, నీ లోపల ఉంది, కర్తృత్వ రూపంలో ఉంది. ఏది? కర్తృత్వం. ఇంకోటి నీకు గుర్తు ఒకటండి, కర్తృత్వం అని చెప్పి నీకు పునర్జన్మ లాగవు. ఎంతటి వాడికైనా కర్తృత్వం అని చెప్పు, నీకు పునర్జన్మ లాగవు. అసలు కర్తృత్వం అని చెప్పి దుఃఖం వెంటాడుతుంది, అశాంతి వెంటాడుతుంది. దుఃఖం వెంటాడుతుంది, అశాంతి వెంటాడుతుంది. దుఃఖం అశాంతి వెంటాడుతుంది, దుఃఖం పునర్జన్మలు వెంటాడుతాయి. ఏది కర్తృత్వం అని చెప్పు. నీ దుఃఖ కారణం బయట లేదు, నీ లోపంలో ఉంది. ఆ నేను నువ్వు పక్కన పెట్టి చేయాలి. ఆ నేను నువ్వు పక్కన పెట్టు. ఆ నేను లేనంటే ఆ నేను నువ్వు పక్కన పెట్టి మాట్లాడు. ఆ నేను నువ్వు పక్కన పెట్టి ఆలోచించు. ఆ నేను పక్కన పెట్టి ముందు సర్వసాధారణంగా మనం మాట్లాడేప్పటికి ముందు నేను వచ్చేస్తుంది. ఆ నేను తగ్గించుకుని మాట్లాడుతుంటే మాట సౌమ్యంగా ఉంటుంది. ఆ నేను నువ్వు పక్కన పెట్టి మాట్లాడుతుంటే మాట సౌమ్యంగా ఉంటుంది. ఎదుటి వాళ్ళకి మనం టీచ్ చేసి వాళ్ళ గుండెకి పడుతున్న వాళ్ళ రక్తంలో కలిసిపోతుంది. మన అహంకారం లేకుండా చెబుతాంటే సబ్జెక్ట్ ఏదైనా అహంకారంగా చెబితే మనం చెప్పేది వాళ్ళ గుండెకి పడుతుంది, తర్వాత వాళ్ళ బ్లడ్లో కలిసిపోతుంది. రకలవ్వాలి కదా. మనం తిన్న అన్నం బ్లడ్లో కలుస్తుంది కదా చివరికి వచ్చేవాడికి అన్నరసం. అలాగే మీరు అసలు అహంకారం లేకుండా, వ్యక్తిభావం లేకుండా, దేర్ ఈజ్ నో ఇండివిజువాలిటీ ఇన్ మోక్ష. మోక్షంలో నీకు వ్యక్తిత్వం లేదు. నదుల్ని సముద్రంలో కలిసిపోయిన తర్వాత ఇది గోదావరి నది అని, ఇది కృష్ణానది అని తెలియదు. కానీ నువ్వు ఉంటావు, ఒక రూపంగా ఉండవు, ఒక నామంగా ఉండవు, గౌరవంగా ఉండవు, అగౌరవంగానే ఉండవు. కానీ నువ్వు ఉంటావు, నువ్వు ఎక్కడికి పోవు. గౌరవం మనస్సు, అగౌరవం మనస్సు. కొంతమంది ఎక్కువ సిగ్గేస్తా ఉంటుంది, ఆ సిగ్గు కూడా మనస్సే. కొంతమందికి ఎక్కువ సిగ్గుపడతారు కదా, ఎక్కువ సిగ్గుపడితే వ్యవహారంలో కూడా నష్టమే. ఎక్కువ సిగ్గు ఉండకూడదు, ఏదో తగు మాత్రంగా సరిపడి ఉంటే సరిపోతుంది. అసలు అప్పుడు రమణ మహర్షి గారికి మొత్తానికి వదిలేశారు సిగ్గాళ్ళు, వాళ్ళు మొత్తానికి వదిలేశారు సిగ్గు. ఏదో మన సంసార పక్షంగా కొంచెం అట్టి పెట్టుకుంటే సరిపోతుంది. వాళ్ళు వదిలేశారు, వాళ్ళు ఎలాగో మొత్తానికి పాడైపోయారు కాబట్టి ఇంక సిగ్గు లేదు. వాళ్ళు సిగ్గు ఏంటి? ఇంకా శంకరాచార్య వారికి సిగ్గు ఎంత బజార్లో పడ్డాక అంటే నీకు మనస్సు ఉంటే సిగ్గు ఉంటుంది, మనస్సు లేకపోతే నీవు నేనైన భావన, మనసు ఉన్నవాడికి నీవు నేనైన భావన ఉంది, మనసు లేని వాడికి నీవు నేనైన భావన లేదు. మిమ్మల్ని చూసి మీరు సిగ్గుపడుతున్నారా? అలా ఇతరులను చూసి కూడా సిగ్గుపడరు. ఇంకా నువ్వు నేనైన భావన ఎప్పుడైతే పోయిందో అప్పుడు సిగ్గు మన నీవు నేనైన భావన ఎక్కడి మనసులో ఉంది, దాన్ని బట్టి నీకేమొస్తుంది, సిగ్గు వస్తుంది. ఎవరి వాళ్ళని చూస్తే నువ్వు సిగ్గుపడతావు, నిన్ను చూసి నువ్వు సిగ్గుపడవు. సిగ్గుపడవు కదా నువ్వు, సిగ్గు కూడా మనసులో ఒక భాగం. అంచేత నీవు నేనైన తలంపు తీసుకో, మనస్సే తీసుకొస్తుంది. మనసు రచిస్తే అది క్రియేట్ చేసింది, అది కల్పించింది కూడా పోతుంది. సిగ్గు కూడా కోరిక అది కల్పించింది, భయం అది కల్పించింది. ఏది కల్పించింది? మనస్సు కల్పించింది. మనస్సుకి ఈ సిద్ధాంతం ఇది రాసుకోండి, మనస్సు కల్పించిన అన్ని మనస్సు చనిపోగానే అవి కూడా చనిపోతాయి. ఇది రాసుకోండి, మనస్సు కల్పించిన గొడవలన్నీ, మనస్సు కల్పించిన గొడవలన్నీ మనసు పోతే అవి కూడా పోతాయి. మనసు పోతే మా కల్పించినవి కూడా పోతాయి, మనసు కల్పించినవి. చాలా మంది పెద్దవాళ్ళకి ఆక్షేపిస్తారు, నా దగ్గర ఆక్షేపించారు, జగత్తు జీవుడు ఈశ్వరుడు మనోకల్పితములని భగవాన్ అన్నారు. కొంతమంది ఆయన ముట్టేగులు అనిపిస్తుంది, కొంతమంది భక్తులకు, కొంతమంది భక్తులకు ఆయన ముట్టేగులు అనిపిస్తుంది. ఎవరినా రమణ మహర్షి గారు ఆయన ఏమన్నా అంటే జగత్తు జీవుడు ఈశ్వరుడు కూడా దేవుడు కూడా మనోకల్పితం అన్నాడు. అంటే దాని గురించి కొంతమంది కోపాలు వస్తున్నాయి, కోపాలు అంటే తిడుతున్నారు, చాటుని అలా భక్తులే నాస్తికుడే అంటున్నారు, చాటుని తిడుతున్నారు. ఈశ్వరుని దేవుని కూడా మనం కల్పించమంటున్నాడు. అంటే అక్కడ సిద్ధాంతం ఏంటంటే నీకు నిద్దట్లో ఇది బాగా అర్థం చేసుకో, అంటే కొంచెం అర్థం చేసుకోవాలి, తిట్టాలి మొట్టాలని బుద్ధి పడుతుంది. అంటే నీకు నిద్దట్లో దేవుడు ఉన్నాడా? లేడు. ఉన్నాడు లేదు లేదు కదా. నీకు దేహం ఉందా? లేదు. లోకం ఉందా? లేదు. మనస్సు ఉందా? లేదు. తర్వాత నువ్వు ఉన్నావని నీకు తెలుస్తుందా? నువ్వు ఉన్నావు లోపల, నువ్వు ఉన్నావు నేను స్త్రీ అనుకుంటున్నావా? లేదు. పురుషుడు పురుషుడు అనుకుంటున్నాడు? లేదు. నిద్దట్లో ఇది గాడ్లెస్, సెక్స్లెస్, బాడీలెస్, మైండ్లెస్, ఎవ్రీథింగ్ లెస్, ఎవ్రీథింగ్ ఇది లెస్, ఎవ్రీథింగ్ అక్కడ ఏమీ లేదు, కానీ నువ్వు ఉన్నావు. అంటే ఈ దేవుడు పుణ్యము పాపము స్వర్గము నరకము మంచి చెడ్డ జన్మ పూర్వజన్మ పునర్జన్మ జనానికి నిద్దట్లో ఉన్నాయని అడిగారు భగవాన్. లేవు కదా, మన కామన్ సెన్స్ చెబుతాను. మనకి ఎంత డబ్బు ఉన్నా ఎంత చదువు ఉన్నా కామన్ సెన్స్ ఉన్నవాడు, కామన్ సెన్స్ లేని వాడు రాణించలేరు. డబ్బున్నా రాణించలేడు, చదువున్నా రాణించలేడు. ఏది లేనివాడు? కామన్ సెన్స్ లేనివాడు. వాడికి డబ్బున్నాడు రాణించలేడు, చదువున్నా రాణించలేడు. ఎవడు లేనివాడు? కామన్ సెన్స్ లేనివాడు. మీరు బాగా అర్థం చేసుకోండి. నీకు దేవుడు ఎప్పుడు వస్తున్నాడు? మెరుకు వచ్చాక వస్తున్నాడు, నిద్దట్లో లేడు కదా. మెరుకు రాగానే ఏది వస్తుంది? మనస్సు వస్తుంది. నీకు అర్థం? మనస్సుతో పాటు దేవుడు వస్తున్నాడు, మనస్సుతో పాటు మంచి కర్మ వస్తుంది, చెడ్డ కర్మ వస్తుంది, మనస్సుతో పాటు నేననే తలంపు వస్తుంది, మనస్సుతో పాటు శరీరం వస్తుంది, చచ్చిపోయిన తర్వాత ఏమవుతాను మనస్సుతో వస్తుంది, నేను పూర్వజన్మలో ఏమై ఉంటానని మనస్సుతో వస్తుంది. అంటే మనస్సు వచ్చినప్పుడు వస్తాయి, మనస్సు అణిగిపోయినప్పుడు అవి అణిగిపోతాయి. మనస్సు అంటే మనస్సు అణిగిపోయిన తర్వాత కూడా ఏది ఉందో నిజమే, కానీ దేవుడు మనస్సు అణిగిపో నీకు నిద్ర ప్రపంచం నేను చించినాడు ఉన్నాను తెలుస్తున్నాను. నిద్రట్లో ఉన్నప్పుడు ఏమీ తెలియదు. అది మైండ్ వచ్చిన తర్వాత ఏదైతే వస్తుందో, మైండ్ నిద్రట్లోకి వెళ్ళిపోయాక ఏదైతే అణిగిపోతుందో అది మైండ్ అంతే నిజం, అంతే నిజం. కానీ అది కూడా ఈశ్వరుడు నీకు దేవుడు ఎప్పుడు వస్తున్నాడు? మైండ్ వచ్చినప్పుడు వస్తున్నాడు. మనం నిద్దట్లో నీ మైండ్ లోపలికి వెళ్ళిపోతుంది కదా, అప్పుడు దేవుడు కూడా అణిగిపోతున్నాడు. అంచేది ఆ దేవుడు కూడా ఈశ్వరుడు కూడా నీ మనసు అంతే నిజం, అంతే నిజం. అంటే మనసు వచ్చినప్పుడు వచ్చేస్తున్నాడు దేవుడు, మనసు అణిగిపోయినప్పుడు దేవుడు కూడా అణిగిపోతున్నాడు కదా. నీకు నిద్దట్లో దేవుడు ఎక్కడున్నాడు? అంటే ఎంతో కొంత పుణ్యబలం లేకపోతే నీకు అద్వైత అద్వైత అనుభవం వదిలేండి, అద్వైత ఉపాసన కూడా కాదు. అంటే మనస్సు వచ్చినప్పుడు ఏవైతే వస్తున్నాయో, మళ్ళీ మనస్సు అణిగిపోయినప్పుడు ఏదైతే అణిగిపోతున్నాయో అన్ని మనో కల్పించములే. నీ పూర్వజన్మలు రాబోయే జన్మలు కూడా మనో కల్పించములే, నీ పుణ్యపాపములు కూడా మనో కల్పించములే. అహంకారం ఏ వచ్చా జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖాలు శరీరం వచ్చిందంటే ఏమొస్తుంది? రోగం వస్తుంది. మీకు అర్థమవుతుంది? శరీరం వస్తే ఏమొస్తుంది? మరణం వస్తుంది. శరీరం వస్తే ఏమొస్తుంది? ముసలితనం వస్తుంది. ముసలితనం వచ్చాక ఒకటి మీద ఆధారపడిపోవాల్సి ఉంటుంది. ఒకటి మీద ఆ ముసలితనం వచ్చాక మంచం పెట్టాక ఏం చేస్తాం? ఒకటి మీద ఆధారపడాలి, జబ్బు చేస్తుంది, ఏదో రోజున చనిపోతాయి. మీకు అర్థమవుతుంది? ఇలాగా శరీరానికి సంబంధ ప్రారంధాన్ని బట్టి ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. దుఃఖాలు వస్తాయి, ఏదో ఒకటి ప్రారంధాన్ని బట్టి ఏదో ఒకటి వస్తాయి. తర్వాత మీకు ఇప్పుడు ఎవరికి మీకు కష్టం రావటం, దానికి ఒక కష్టం వాయిదా పడతాం. ఏదో టైంలో వస్తుంది అది. మా రోజులు సుఖంగా వెళ్ళిపోతున్నా అనుకోకుండా ఏమో చచ్చిపోయేవరకు, మన ముక్కులో గాలి బయటకు వెళ్ళే వరకు మనం సుఖంగా రోజులు వెళ్తున్నాం అనుకో, ఏమో ఇంకా 10 రోజులు చనిపోతాను కానీ నానా కష్టాలు రావచ్చు. ముక్కులో గాలి బయటకు వెళ్ళాలి, అప్పుడు అనుకోవాలి సుఖంగా వెళ్ళిపోయాను. ఈ లోపల నమ్మటానికి ఇలా దేహ ప్రారంభంలో ఏముందో దేవుడి యందు ప్రేమ కలిగి ఉండటమే భక్తి. వ్యభిచార భక్తి పనికి రాదు అన్నాడు భగవంతుడు. ఏమన్నాడు? వ్యభిచార భక్తి పనికి రాదు అంటే శనివారం ఒకలాగా, ఆదివారం ఒకలాగా, మీకు ఎలా ఉంటారు కొంతమంది? వ్యభిచార భక్తి అంటే స్థిరత్వం ఉండదు. ఎంతమంది భక్తి ఉంటుంది, ఆ భక్తికి స్థిరత్వం ఉంటుంది. 4 రోజులు శ్రద్ధగా ఉంటారు, 24 రోజులు శ్రద్ధగా ఉండరు. అంటే ఒక నిరకరగా ఉండదు ఆ భక్తి, స్థిరంగా ఉండదు, శాశ్వతంగా ఉండదు. అది వ్యభిచార భక్తి. ఏమన్నారు? అది వ్యభిచార భక్తి. నీకు ఉండవలసింది వ్యభిచార భక్తి కదా, అవ్యభిచార భక్తి. నీకు ఏ భక్తి ఉండాలి? అవ్యభిచార భక్తి. అవ్యభిచార అంటే వ్యభిచారం ఎలా ఉంటుందో తెలియని భక్తి. అంటే విశ్వాసము చలించకూడదు, విశ్వాసము చలించకూడదు. అదే నేను లక్ష్మితోడు చెప్పాను. లక్ష్మి నేను వచ్చి హైదరాబాద్, లక్ష్మి ఉంది 19 మీ దగ్గరికి వచ్చి నాన్నగారికి ఫిబ్రవరి నెలలోనే వచ్చాను, 1990లో వచ్చాను. 1990లో లక్ష్మి వచ్చింది, 91లో బిజీ లక్ష్మి వచ్చింది. వాళ్ళు స్థిరంగా అలాగే ఉన్నారు, బ్యాలెన్స్ వెరీ బ్యాలెన్స్. అది 90లో లక్ష్మి ఎలా ఉందో విజయలక్ష్మి కూడా 91లో వచ్చింది, 91లోనే అలాగం. నేను జ్ఞాపకం చేసింది 90 ఫిబ్రవరి నెల డేట్ కూడా చెప్పింది లక్ష్మి. అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. 91లో నేను వరాలరాజు గారు ఉండగా లక్ష్మి మా ఇంటికి వచ్చింది. విజయలక్ష్మి నేను వరాలరాజు గారి ఇంటికాడ ఉండగా వచ్చి చెప్పిన ఆ పేరు విజయలక్ష్మి. మాట ఇంకో మాట వెంటనే మా పుట్టిల్లు దేవుడు అజ్జరం అని చెప్పింది. నా పేరు మొదటి మాట పరిచయం మాటలు. ఏంటది పరిచయం మాటలు? నా పేరు విజయలక్ష్మి అండి. నా ఇలాగ అజ్జరం, అజ్జరం అంటే మేము వెస్ట్ గోదావరి వాళ్ళని, హైదరాబాద్ వాళ్ళని అనుకోకుండా మా పేరు చెప్పి ఏమని చెప్పింది అజ్జరం. మా ఊరు స్వగ్రామం అజ్జరం అని చెప్పింది. 91లో వచ్చింది వరాలరాజు గారి ఇంటికి. పాప నాకు అది కూడా జ్ఞాపకం. ఇంటికాడ 2 రోజులకు ఒకసారి ఏదో కూర వండి పట్టుకొచ్చేది విజయలక్ష్మి. అంటే అదొక సాటిస్ఫాక్షన్. అదేంటది? నేను అప్పుడు ఆ టైంలో 2 రోజులు 10 రోజులు ఉన్నాను వరాలరాజు గారు. రోజుడిసి రోజైనా ఏదో కూర వండి పట్టుకొచ్చింది వాళ్ళ ఇంటికాడు. అలా కొంతమంది అప్పుడు 90లు ఎలా ఉన్నారో, 91 ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగ ఉన్నారు. కొంతమంది చపలత్వంగా ఉంటారు, అంటే బుద్ధి స్థిరంగా ఉంది. రోజుకో రకం, గోరోజుకో రకం, రోజుకో రకంగా ఉంటారు. జన్మాంతర అనుబంధం ఎంత రబంతైనా లేకపోతే కాళిదాస్ చెప్పాడు, జన్మాంతర అనుబంధం ఏదైనా రబంతైనా ముళ్ళంతైనా ఉంటేనే మీరు చచ్చిపోయే వరకు అలా ఉండగలరు అని కాళిదాస్ చెప్పాడు. మీకు జన్మాంతర అనుబంధం ఉంటే, రవంతైనా ముళ్ళంతైనా జన్మాంతర అనుబంధం ఉంటే మీ శరీరానికి సాగు వచ్చే వరకు అలాగే ఉంటారు. అలాగే కాదు, కాళిదాస మహాకవాడు అంటే వాళ్ళు ఎంత దూరం చూస్తారో చూడండి అన్నాడు. అలాగే కాదు, పూర్వజన్మ సంబంధం ఉంటే ఒకళ్ళు వాళ్ళ దోషాలు వీళ్ళు మన్నించుకుంటారు, వీళ్ళ దోషాలు వాళ్ళు మన్నించుకుంటారు అన్నాడు కాళిదాసు. అంటే వాళ్ళు ఎంత దూరం చూసి చెప్తున్నాడో చూడండి. ఎవడో మహాకవి కాళిదాసు ఇంగ్లీష్లో షేక్స్పియర్ ఎటువంటాడో సంస్కృతిలో కాళిదాసు అంటాడు. ఆ పూర్వజన్మ సంబంధం ఉంటే వాళ్ళ దోషాలు వీళ్ళు మన్నించుకుంటారు, వీళ్ళ దోషాలని వాళ్ళు మన్నించుకుంటారు, పెద్దవి చేసుకోరు, గొడవ చేసుకోరు. అంచేత అనుబంధం. అందుకే రమణ మహర్షి గారు అనుభవరు, కొంతమంది విషయంలో అనుభవరు. ఏ జన్మ ఏ జన్మలోనూ మనకు సంబంధం లేకుండా ఈ జన్మలో కలుసుకున్నావా, ఈ జన్మలో ఉన్న సంబంధం మరొక జన్మలో కలపదాను, అది జన్మాంతరం యొక్క జన్మాంతరానికి సంబంధించిన విషయం. ఏ జన్మలోనూ సంబంధం లేకుండా ఈ జన్మలో మనం కలుసుకున్నామా, ఈ సంబంధం మనల్ని మరొక చోట కలపదా. ఆ పూర్వజన్మ సంబంధం ఉందనుకోండి, మనకి కాళిదాస్ చెప్పాడు ఒకళ్ళ దోషాలు ఒకళ్ళు మన్నించుకుంటూ ఉంటారు, అంచేది వాడు బూడిద అయిపోయే వరకు అలాగే ఉంటారు. అంటే వాళ్ళు చాలా దూరం చూసి చెప్తారు. ఎవరు కాళిదాస్ వాళ్ళు ఊరికే రేపు రోజు గడిపోవడం కాదు, అంటే 100 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో చూసి చెప్పగలడు ఆడు. మరి కవులు అంటే ఏంటి, చాలా ద్రష్ట, చాలా దూరం చూస్తారు వాళ్ళు. మనం ఇంకో గంటలో ఏం జరుగుతుందో తెలియదు, కొన్ని 100 సంవత్సరాల దూరం చూడగలరు వాళ్ళు. తర్వాత చనిపోయి మనం నిద్రపోయేటప్పుడు అంటే అద్వైతానుభవంలో ఉన్నవాడికి ఇతరులు లేరు, అమృతానుభవం పొందిన వాడికి ఇతరులు లేరు, అద్వైతానుభవం ఉన్నవాడికి ఇతరులు అంటూ లేరు, ఆత్మకి ఇతరులు లేరు, అజ్ఞానానికి ఇతరులు ఉన్నారు, జ్ఞానానికి ఇతరులు లేరు, అహంభావనకి ఇతరులు ఉన్నారు, కానీ ఆత్మకి చైతన్యానికి ఇతరులు లేరు, చైతన్యానికి ఇతరులు లేరు. మామూలుగా ఆ స్థితి పొందే వరకు మనకి నేను వాళ్ళు అని ఇతరుల బుద్ధి ఉంటుంది. కానీ వాడు జ్ఞాపకించుకోండి, రాసుకోండి, సాయంత్రం నిద్రపోయే ముందు మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని మీరు తలపెట్టుకోండి. మిమ్మల్ని చూసి అసూయపడేవాళ్ళు, మిమ్మల్ని చూసి అసూయపడేవాళ్ళని, మీరంటే ఇష్టం లేని వాళ్ళని ఆయన సిద్ధం అవ్వకుండా, ఆయన సిద్ధం అవ్వకుండా చూసుకోండి. నిద్రపోయి పగల సిద్ధమైన పర్లేదు, ఎప్పుడైనా అంటే మీరు ఏం అక్కర్లేదు, నిద్ర మాత్రం కూడా మీకు అక్కర్లేదు, నిద్రపట్టి మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని మీకు అర్థమవుతుంది. మీరంటే ఇష్టపడేవాళ్ళని, మీకు క్షేమం కోరేవాళ్ళని వాళ్ళు జ్ఞాపకం పెట్టుకోవడం చాలు. మీరు నిద్రపోయే ముందు గోవిందుని ఎలా స్మరి, వాళ్ళు కూడా వాళ్ళు సజీవంగా ఉన్నారు కదా, తెలిసిన వాళ్ళు కదా, మీకు క్షేమం కోరేవాళ్ళని, మీరు ఎలా ఉన్నారు అసలు మనస్సులో అనుకునే వాళ్ళని మీకు అర్థమవుతుంది. మిమ్మల్ని ఎవరో అసూయ పడిన వాళ్ళని, మిమ్మల్ని ద్వేషం పడిన వాళ్ళని, మీరు నూటుకుని వాళ్ళు సుఖంగా ఉండాలి, శాంతిగా ఉండాలని కోరుకునే వాళ్ళని, వాళ్ళని సాయంత్రం పడుకున్నప్పుడు మీరు స్మరించి పడుకోండి, మీకు గాఢమైన నిద్ర వచ్చేస్తుంది, నిద్ర మాత్రం కూడా అక్కర్లేదు. అందుకని మీరు ఎప్పుడు పాడైపోతారని మిమ్మల్ని ద్వేషించే వాళ్ళని మీరు పాడైపోవాలని సాయంత్రం పగల తలపెట్టుకుంటే తలపెట్టుకోండి, రాత్రులు మటుకు దగ్గర చేరిన వాళ్ళు నిద్రపోయే ముందాన్ని సిద్ధం అవ్వనే ఒకడు, మీకు నిద్ర మాత్రం లేకుండా నిద్ర పట్టేస్తుంది. మమ్మల్ని ప్రేమించే వాళ్ళని మీకు అర్థం వచ్చింది, మనం ఎవరైతే ద్వేషించిన వాళ్ళని ద్వేషించేవాళ్ళని, మనం ఏదైనా రంగంలో అభివృద్ధిలోకి వస్తే సంతోషించేవాళ్ళని మీకు అర్థం వచ్చింది, వాళ్ళని మీరు దృష్టిలో పెట్టుకుంటే మీకు నిద్ర తొందరగా వచ్చేస్తుంది. మిమ్మల్ని ద్వేషించే వాళ్ళని వాళ్ళని దృష్టిలో పెట్టుకోకండి. మీరు అంటే కొంతమందికి ప్రేమ ఎలా ఉంటుందో తెలియదు, ద్వేషమే కారణం. ఇగో నేను మా ఎవడో భాగవతంలో కథ చెప్పాను, అది చెప్తే ఇంకా ఈ శ్లోకాలు వెళ్ళవలేండి. 2వ శ్లోకం మాకు కథలో అయ్యి ఓ చేపను పాము నట్టు పాముతా ఉంటాం, రాచమే చేపను ఎలా తోముతారు, ప్రతి మాట తోముతా అంటే ఇంకా భగవద్గీత ఎక్కడ ఉంటుంది. కృష్ణుడికి 3 గంటలు గంటన్నాడు అయిపోతుంది, కృష్ణ మాట ఎక్కడ అవుతుంది గంటన్నాడులో, ఆడ గంటలో చెప్పేశాడు. నేను గంటలో తెగుల్చుకోలేము, అసలు చేదస్తాం వాళ్ళు. ఏం చెబుతున్నావు ఇప్పుడు, ఏదో చెబుతున్నావు, భాగవతంలో కథ చెప్తున్నాను. నేను ఎవరో భక్తుల దగ్గర నాకు భాగవతంలో కథ చెప్తున్నాను అంటే మనుషుల్ని కొంతమంది ఎలా ప్రేమిస్తారో చెప్తున్నాను. వాడు అంటే దేవుడు ఉన్నాడో లేదో, మనుషులను గాఢంగా ప్రేమిస్తారని కొంతమంది, వాడిని లవర్ ఆఫ్ హ్యూమానిటీస్ అంటారు. వాళ్ళు లవర్ ఆఫ్ హ్యూమానిటీ. అలాగే అరవింద్ ఘోష్ గారిని ఉరి తీద్దాం అనుకున్నారు, ఆయన ఉరి తీయకుండా ఉండటం కోసం అప్పుడు ఆ రోజుల్లో వాడు చిత్తరంజన్ దాసి 16 రోజులు బెంగాల్ హైకోర్టులో ఆర్గ్యుమెంట్ చెప్పాడు. ఆర్గ్యుమెంట్ చెప్పినప్పుడు మీరు ఎవరైనా ట్రైన్ టైం అవుతానంటే వెళ్ళిపోండి. ఆఫ్టర్ మిస్టర్ ఉంది పాసిడవే విల్ బి లుక్డ్ అపాన్ యాజ్ ఎ పాయింట్ ఆఫ్ పేట్రియటిజం, ప్రొఫెట్ ఆఫ్ నేషనలిజం అండ్ లవర్ ఆఫ్ హ్యూమానిటీ. మీరు వెళ్ళి ఆడు ముడిచేసి ఇచ్చినాడు శరీరం పంచభూతాల్లో కలిసిపోతుంది, కానీ మానవ జాతిని ఎంత గాఢంగా ప్రేమించాడో అది ప్రపంచం మర్చిపోదు. శరీరం పోతుంది కానీ మానవ జాతిని ఎంత గాఢంగా ప్రేమించాడో అది మీరు ఎక్కడ ఉడి చేయగలరు? మనిషిని ఉడి చేయగలరు, కానీ వాళ్ళు ఉన్న జాతి మీద ఈస్తుడి మీద వాళ్ళకి ప్రేమను మీరు ఎక్కడ ఉరిస్తాము ఎక్కించగలరు? ఇది భాగవతంలో కథ చెప్తున్నాను వినండి. భాగవతం ఉంది స్పష్టంగా. ఒక భక్తుడు పరమేశ్వరుని ఈశ్వరుడు మహావిష్ణువుని ప్రార్థించాడు. రూపం కూడా ప్రభావం ఉంటుంది. శంకరాచార్యుల వారు తల్లి చనిపోయినప్పుడు తల్లికి మనం ఏది సేవ చేయలేదు, తల్లికి మనం ఏమీ సేవ ఈ చివరి దశలో ఏదో మంచి లోకాలకు పంపుదామనే బుద్ధి కలిగిందాడు. అంటే ఈ రమణ మహర్షి గారు తల్లికి బాగా ట్రైనింగ్ ఇచ్చారు. ఎంతో కొంత అవసరమైనప్పుడు మంచిగా మాట్లాడలేదు, నాలుగు మొట్టికలు మొట్టు ఏదో ట్రైనింగ్ ఇచ్చారు. ఆయన శంకరాచార్యులకి ట్రైనింగ్ లాస్ట్ టైంలో ఇచ్చాడు. ఆయన ఎక్కడ దేశాయించాడు, ఆయన ఏ ఊళ్ళో ఎక్కడ ఉండే ఏ రోజున ఎక్కడ ఉంటాడో ఆయనకే తెలియదు. వచ్చేప్పుడు ప్రాణం పోయినప్పుడు ఆచార్యులు వాళ్ళ తల్లికి ప్రాణం పోయినప్పుడు ఏదో మంచి లోకాన్ని పంపాలనుకున్నాడు. ఏదో మనకు శరీరం ఇచ్చింది కదా, నేను పరమేశ్వరుడు, నేను ప్రజలందరూ నేను పరమేశ్వరుడికైనా పరమేశ్వరుడి కానీ శరీరం శరీరం ఒకటి ఉండాలి కదా చెవటానికి. ఆ శరీరం ఇచ్చిందనే కృతజ్ఞత ఉంది తల్లి మీద. మంచిలోకి పంపాలనుకుంటే ఆవిడ కృష్ణుడు అంటే ఇష్టం. ఆవిడకి కృష్ణుని ఆడ వాళ్ళ ఇంటికాడ పక్కన ఉంది. మేము విజయలక్ష్మి ఆడినప్పుడు ఆ రోజున పాయసి తాగినంత ఇచ్చారు వాళ్ళు. పక్కన కృష్ణుడి బొమ్మను జ్ఞాపకం ఉందమ్మా, ఇంకా కొంచెం పుచ్చుకొని పాయసం ఎక్కువ ఉండాలంటే ఆ రోజుని ప్రసాదం కింద కాకుండా ఇంకా కొంచెం పుచ్చుకొని ఇంకా పుచ్చుకొని పాయసం చాలా పోయి అంటే ఆయనకి నైవేద్యం పెట్టాం. ఇప్పుడు కూడా ఇంటి పక్కన ఇప్పుడు కూడా ఉన్నాడు కృష్ణుడు. వీడు ఆచార్యుల వారికి ఈ అద్వైతులు కొంత అన్నీ సమానమే కానీ కొంచెం శివప్రీతి ఉంటుంది వాళ్ళకి కొంచెం. అంటే భూతద్వం పోయే ఎక్స్రేలు కానీ కనపడరు వాళ్ళు. అంటే భూతద్వం పెట్టి చూస్తే మామూలుగా అంటే అందరూ ఇష్టమే, అందులో అందరూ అది స్పెషల్ అనమాట వాళ్ళకి. ఆచార్యులు వారు ఏం చేశాడంటే శివుణ్ణి స్మరించాడు, ఆ శివదూతలు వచ్చారు. అంటే విష్ణు రూపం బాగుంటుంది చూడటానికి, విష్ణు రూపం బాగుంటుంది, ఆ శివుడు ఏంటి పాములు వేసుకొస్తాడు అది భయం వేస్తుంది ఒకసారి శివుడిని చూస్తేనే. కానీ రూపం తేడా, కానీ లోపల జ్ఞానం ఒకటే, లోపల ఉరికే రూపం తేడా. అప్పుడు శివదూతలు వచ్చారు అంటే శివలోకాలను తీసుకెళ్ళటానికి. ఇరా అబ్బాయి ఇదేంటే నాకు భయం వేస్తుంది, ఆ రూపం మీద నా మనసును నిలబెట్టలేకపోతున్నారు. ఇంకే పగలేస్తున్నాను, ఇప్పుడు ఏం చేసింది జీవితం ఇప్పుడుకుని మహావిష్ణువుని ప్రార్థించింది. పక్కనే కృష్ణుని పెట్టుకుంది. ఇప్పుడు కూడా కృష్ణుడు ఉన్నాడు, మహావిష్ణువుని ప్రార్థించింది. వీడేమో ఏదో కాకతాళీయంగా శివుని తీసుకుని శివదూతను పంపేటప్పటికి అలవాట్లేదు ఆ రూపం మీద ధ్యానం చేయటం. వస్తు ఒకటే కానీ ఆ శివరూపం మీద వీడికి మనసు మీద పెట్టిన అలవాట్లేదు. ఏంటి అబ్బాయి నాకు మనసు కుదరటలేదు, ఏంటి ఈ రూపాన్ని వేసుకొచ్చావు అంటాడు. అంటే అప్పుడు కనిపెట్టేశాడు అను. వాళ్ళ ఇష్టదైవం కృష్ణుడు, అంటే శంకరాచార్య వారి ఇష్టదైవం కృష్ణుడు. అందరన్నా ఇష్టమే, కొంచెం శివుడు అంటే బహు ఇష్టం ఉంటుంది అద్వైతులు. బహు ఇష్టం, నీరెస్ట్ అండ్ డీరెస్ట్. ఏంటది నీరెస్ట్ అండ్ డీరెస్ట్? అప్పుడు కనిపెట్టేశాడు ఆచార్య వారి. బట్ మనదే పొరపాటు, జీవితం పొడుగున నారాయణ ఆరాధిస్తాను అని మహావిష్ణువుని రమ్మన్నాడు. అంటే వాళ్ళు మహాజ్ఞానులు, రమ్మంటే వస్తారు దేవత. లక్ష్మీదేవి కొంతమంది అనుగ్రహించమంటే వచ్చి అనుగ్రహించింది ఆచార్యుల వారు చెప్తే. అదే కనకధార స్తోత్రం వస్తుంది. ఆ మహావిష్ణువుని ప్రార్థించాడు రమ్మని. మహావిష్ణువు రూపం చాలా వెంకటేశ్వర స్వామి కన్నా అందంగా వచ్చాడు. వెంకటేశ్వర స్వామి రూపం కూడా చాలా బాగుంటుంది చూడండి, ఆయన గొప్ప అందంగా వచ్చాడు మహావిష్ణువు. సరిగ్గా మనసు, అంటే జీవితం పొడిగిన నారాయణ ఆరాధిస్తాను కదా, అది అలవాటు అయిపోయింది. సరిగ్గా మనసు అక్కడ నిలబడిపోయింది. ఎక్కడ ఏ రూపం అయితే ఆచార్యుల వారు అక్కడ నారాయణ రూపం చూపించాడో మనస్సు సరిగ్గా లే, ఇంకా కదలలేదు. గాలి లేని చోట దీపం ఎలా ఉంటుందో శంకరాచార్య వారి తల్లి దీపం స్టడీగా ఉండిపోయింది అక్కడ. ఏది ఆ నారాయణ రూపం అది, ఆ రూపాన్ని ధ్యానిస్తూ ధ్యానిస్తూ చరించింది. చరించింది ఎవరు? ఆచార్యవాది. ఇప్పుడు ఎందుకు ఆచార్య భగవాన్ చెప్పేది ఏంటంటే, అలాగే మీకు నచ్చిన రూపాన్ని స్మరిస్తూ స్మరిస్తూ నిద్రపోండాను. ఈ రోజు చావు ఇది, మీకు అర్థమవుతుందా? ఆ పెద్ద చావు వచ్చినప్పుడు ఈ అలవాటు అలా వచ్చేస్తుందని. అంటే ఈ మామూలుగా అలవాటు ఉంది కదా శంకరాచార్య తల్లికి, అది పెద్ద చావు వచ్చినప్పుడు ఆ రూపం చూసి తల్లికి ఆ రూపం చూసింది మనసు అక్కడ నిలబడిపోయింది, వాండరింగ్ సడన్ గా చేపలను ఆగిపోయింది, ఒక ఏదైనా స్టడీనెస్ వచ్చేసింది, తరలించండి అయిపోయింది, తల్లి తల్లి పని పూర్తి చేసాడు. జ్ఞానులకి లోకం అదేం అక్కర్లేదమ్మా అసలు వాళ్ళకి, వాళ్ళు మంచిగా అనుకున్న అక్కర్లేదు చెడ్డగా అనుకో ఏమీ లేదు అసలు వాళ్ళకి ఏమనుకు. చివరికి వాళ్ళు ఆ తల్లిని దహనం చేయకూడదు అన్నారు కుటుంబం వాళ్ళు. వాళ్ళు వచ్చి నువ్వు సన్యాసు సన్యాసి తల్లికి దహనం చేయకూడదు అలా అన్నాడు అన్నాడు. తెలాసి ఇంకోటి శాస్త్రాలు మనకు వర్తిస్తే కానీ జ్ఞానులకు వర్తించండి ఇచ్చాడు అక్కడ మా ఇంట్లో. ఆయన ఏమన్నాడంటే, మా అమ్మకి నేనేమి సేవ చేయలేదు, మంచం పట్టిన ఏదో కుటుంబం వాళ్ళు ఆవిడ సేవ చేశారు, నేనేమి చేయలేదు ఏమీ చేయలేదు. మరి ఆవిడ నన్ను శరీరాన్ని దహనం చేయి శరీరాన్ని సంస్కారం చేయమని చెప్పింది. సంస్కారం అంటే స్నానం చేయించి దహనం చేయటం, శవ సంస్కారం అంటారు. ఏమంటారు శవం, ఆ శవాన్ని కూడా సంస్కారమే. అంటే దాని శరీరం పడినప్పుడు మనం చేతులతో నీళ్లు పోసి శరీరాన్ని శుభ్రం చేసి పొలాల మీద పెట్టి నిప్పు అంటించి ఆ శరీరాన్ని దహనం చేయటం సంస్కారం. దాని ఏమంటారు శవ సంస్కారం, అది కూడా సంస్కారమే. ఆచార్య వారు అన్నారు రూల్స్ ఏదైనా ఇష్టవచ్చు, మీరు అందరూ నన్ను విడిచిపెట్టేసిన అది ఒక జ్ఞానికే సాధ్యం. మీరు అందరూ నన్ను పెట్టేసిన మా అమ్మకి ఇచ్చిన మాట నేను చెల్లించుకుంటా అన్నాడు. అయితే నిప్పి ఇవ్వన్నారు. అంటే ఇది సాంప్రదాయం, గృహస్థు సన్యాసి దహనం చేయకూడదు, గృహస్థు చేయాలి. నా సన్యాసి ఆచార్య వారు సరే. అప్పుడు ఏం చేశాడంటే, నువ్వు నిప్పి ఇవ్వకపోయినా చేతులు రాపిడించాడు, చేతులు రాపాడించి ఆ నిప్పు ప్రజ్వలన చేసి ఆ శరీరాన్ని దహనం చేయిస్తాడు. వాడు అంటే అందరూ మనకి వ్యతిరేకమే పేరైనా అసలు అతలం పండుగలు అందరూ ఉంటే కదా వాళ్ళకి. ఇది ఈ కథ చెప్పి ముగిస్తాను, ఇంకా ఈ శ్లోకాలు అవ్వలేండి, అందులోకి వెళ్ళొద్దు. అది తెలి తెమలో కదా అసలు అవి. ఒక మహాభక్తుడు ఉన్నాడు, అంటే మానవ జాతిని కొంతమంది ఎంత గాఢంగా ప్రేమిస్తారు. ఒక మహాభక్తుడు ఉన్నాడు, భాగవతంలో వస్తాడు. ఈ కథ మీరు బాగా వినండి. మహావిష్ణువు యొక్క భక్తుడు అంటే నారాయణుడు, నారాయణుడు యొక్క భక్తుడు అంటే వాడు కృష్ణ రూపంలో ఆరాధించవచ్చు, రాముడు రూపంలో ఆరాధించవచ్చు. వాడు ఏమన్నాడంటే, ఆ భక్తుడు ఏమన్నాడంటే, అండి ఓ నారాయణ ఓ వాసుదేవ నాకు మోక్షం ఇవ్వకు, నువ్వు నాకు అక్కర్లేదు. కావాలనుకున్న వాళ్ళకి మోక్షం కావాలని అడుగుకున్న వాళ్ళకి మోక్షం ఇది. తర్వాత ఏదో మమ్మల్ని జన్మరాహిత్యం చేయండి, మాకు మాకు ఏదో జన్మలు రాకుండా చేయండి అని కొంతమంది కోరుకుంటున్నారు. నేను అలా కోరుకోను, నాకు జన్మలు రాకుండా చేయమని అలా కోరుకోను. మీకు అర్థం అవుతుందా? నాకు ఏదో కొంతమంది ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించు అని అంటున్నారు, నాకు అది కూడా అక్కర్లేదు, నాకు అది కూడా అక్కర్లేదు. అదే కావాలని వాళ్ళకి ఇయ్యే, నేను వద్దంటారు కదా. ఆత్మజ్ఞానం కావాలని వాళ్ళకి ఆత్మ నాకు వద్దు, నాకు సంబంధించి వద్దు, మోక్షం కూడా వద్దు. నువ్వు అందరి హృదయాల్లోనే ఉంటున్నావు. నువ్వు ఎక్కడ ఉంటున్నావు? అందరూ ఆయన చెప్పాడు కదా భగవద్గీతలో అందరి హృదయాల్లో ఉన్నారనే, నువ్వు అందరి హృదయాల్లోనే ఉంటున్నావు. అలాగే నన్ను కూడా ఉండేలా చెయ్యి. నువ్వు అందరి హృదయాల్లో ఉంటున్నావు కదా, నువ్వే చెప్పావు కదా ఉంటున్నారని, అలాగే నన్ను కూడా అందరి హృదయాల్లోనే ఉండేలా చెయ్యి. అందరి హృదయాల్లోనే ఉండేలా చెయ్యి. కానీ నువ్వు చేసే పని నేను చేయను. ఆడికి ఎంత ప్రేమ ఉందో చూడండి. కానీ నువ్వు చేసే పని నీ ఉద్యోగం నాకు వద్దు సోమా, నీ ఉద్యోగం నేను ఆక్రమించుకుంటున్నాను అనుకుంటావేమో. నీ కొంప గడవ నీ ఉద్యోగం కూడా నువ్వు చేసే పని నేను చేయను. నువ్వేం చేస్తున్నావు అందరి హృదయాల్లో ఉండి, వీడు ఫలానా తప్పు చేశాడు, వీడు ఫలానా ఒప్పు చేశాడు, వీడికి ఇన్ని మార్కులు ఇవ్వాలి, వీడికి ఇన్ని మార్కులు ఇవ్వాలి, వీడిని స్వర్గంలోకి పంపాలి, ఈ నరకంలోకి పంపాలి, వీడికి ఈ పనిష్మెంట్ ఇవ్వాలి, వీడికి ఈ బహుమానం ఇవ్వాలని నువ్వేం చేస్తున్నావు? జడ్జి పనులు హృదయంలో ఉంటున్నావు. వాడు ఏం మంచి చేస్తే మంచి రికార్డు చేస్తున్నావు, చెడ్డ చేస్తే చెడ్డ రాసేసుకుంటున్నావు, మంచి ఉండి మళ్ళీ ఆ ఉద్యోగం మటుకు నాకు వద్దు. అటు నువ్వు చేసుకో, ఆ ఉద్యోగం నువ్వు చేసుకో, నువ్వు సరిపోతావు దానికి. కానీ నేను కూడా నీలాగా అందరి హృదయాల్లో ఉండి చెయ్యి. నాకు నాకేం ఇష్టమంటే పని నీ పని నువ్వు చేసుకో, నేను చేసే పని నువ్వు చేయటం లేదు. అంటే నీకు కూడా అభ్యంతరం ఉండదు ఇవ్వటానికి. అంటే అందరి హృదయాల్లో ఉండే నేను ఏం చేస్తానంటే, ఆ జీవకోటికి అందరికీ ఎంతో కొంత దుఃఖం వస్తుంది. అసలు ఎంతో కొంత దుఃఖం లేనకుండా మనిషి ఉండడం అంటే వాడికి బ్రహ్మ సాక్షాత్కార బ్రాహ్మి స్థితి పొందే వరకు ఎంతో కొంత దుఃఖం వెంటాడు. కొంతమందికి ఎక్కువ ఉండొచ్చు, కొంతమంది రమ్మంత దుఃఖమైనా వెంట ఏంచదే బ్రాహ్మి స్థితి పొందే వరకు ఎంతో కొంత వేరు బుద్ధి ఉంటుంది. పలతగా ఉన్నా ఎంత వేరు బుద్ధి ఉన్నా ఏదో రకంగా వాడికి దుఃఖం వచ్చేస్తుంది, ఏదో రకంగా వాడికి దుఃఖం వచ్చేస్తుంది. అంచేది నేనేం చేయాలి, నువ్వు అందరి హృదయాల్లో ఉంటున్నావు కదా, నేను కూడా అందరి హృదయాల్లో ఉంటాను. నాకు ఒక వరం ఏంటంటే ప్రతి జీవుడికి కూడా ఎంతో కొంత దుఃఖం ఉంటుంది. ప్రతి జీవుడికి ఎంతో కొంత దుఃఖం లేని మనిషి అంటూ ఉండడు, ఎంతో కొంత దుఃఖం ఉంటుంది. నేనేం చేస్తానంటే అందరి హృదయాల్లో ఉండి ఆ దుఃఖం వాళ్ళకి రాకుండా వచ్చిన దుఃఖం ఉంటుంది అనిపిస్తాను. వాళ్ళు పుణ్యం ఆళ్ళే పట్టిపోతారు, ఆళ్ళ పుణ్యం నాకు వద్దు. వాళ్ళకి దుఃఖం వస్తూ ఉంటుంది కదా, ఆ దుఃఖం నాకు మింగేసే శక్తిని వాళ్ళు ఏమి ఎవరికైతే దుఃఖం వచ్చిందో వాళ్ళు దుఃఖపడకూడదు. ఆ దుఃఖం అంతా నేను భరించే శక్తి నాకు ఇవ్వదు. వాళ్ళు పుణ్యం ఉంటే పుణ్యం, వాళ్ళకి సుఖము శాంతి ఉంటే వాళ్ళకి ఇచ్చేది. వాళ్ళకున్న దుఃఖం మటుకి నేను హృదయంలో ఉండి వాళ్ళ దుఃఖాన్ని నేను భరించే శక్తిని నాకు ప్రసాదించు. నీ ఆత్మవిద్య ఆత్మజ్ఞానం ఆ గొడవలు నాకు వద్దు, కావలసిన వాళ్ళకి ఇమ్మన్నాడు. అంటే అటువంటి భక్తులు ఉంటారా మనం? ఆ భాగవతం చదివే వరకు అంత గొప్ప భక్తులు ఉంటారు నేను ఊహించలేదు. మోక్షం వద్దన్నాడు, అది ఏమి వద్దన్నాడు. బుద్ధుడు నిర్వాణ స్థితి ఏదో చెబుతున్నాడు కదా బుద్ధుడు, అది వద్దన్నాడు. అది బుద్ధుడు ఏమన్నా అంటే నిర్వాణ స్థితే గమ్యం మానవుడు పొందవలసింది. మన హిందువులు ఏమని చెబుతున్నారు, మోక్షమే మనం పొందవలసింది అని చెబుతున్నారు. ఇది గమ్యం అంటున్నారు. నాకు ఆ గమ్యాలు వద్దన్నాడు, ఇటు నాకు ఆ డెస్టినేషన్ వద్దన్నాడు. హిందువులు చెప్పే మోక్షం కానీ, బౌద్ధులు చెప్పే నిర్వాణం కానీ, యేసుక్రీస్తు మతస్థులు చెప్పే స్వర్గరాజ్యం కానీ అయ్యే వద్దు. అందరి హృదయంలోనే ఉండాలి. వాళ్ళు మంచి వాళ్ళకి ఇచ్చి వాళ్ళు పుణ్యం ఇచ్చి వాళ్ళ సుఖం వాళ్ళకి ఇచ్చి వాళ్ళ సుఖం నేను ముట్టుకొను వాళ్ళ దుఃఖం వాటికి భరించే శక్తిని భరిస్తూ ఉండాలి. నేను ఆ దుఃఖం భరించే శక్తి నాకు ప్రసాదించి స్వామి అంటే అటువంటి ఉత్తమోత్తములు కూడా ఉన్నారు. ఇటువంటి ఉత్తమోత్తములు ఉన్నారని మనం ఊహించలేము. ముగించేస్తాం సకంలో విడిచిపెట్టేందుకు, ఏదో 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 ముగించేసాం, ముగించకపోయినా ముగించేసామని అనుకుందాం. అన్నీ చెప్పలేము, అన్ని ఏదో ఏదో మధ్యలో విడిచిపెట్టేందుకు. రామాయణం కూడా అడవిలో ఉన్నాడు అనుకున్నా, అడవిలో ఉంచకుండా పక్కకు గెంటేసి ఆఫ్ చేసేస్తే మంచిది రామాయణం అని అడవిలో పెట్టేసే మనం మంచిది కాదు. అరణ్యవాసం చేసేటప్పుడు ఆయన శుభ్రంగా ఎక్కడికో పక్క తీసుకెళ్ళిపోయి అక్కడ పోయి అరణ్యాసంలో ఉంటే మనం అన్ని అరణ్యాసంలో పెట్టేసి మనం మధ్యలో విడిచిపెట్టి ఎక్కడో పక్క మంచి మంచి ప్లేసులు ఉంటాయి కదా, సుగ్రీవుని కలుసుకున్నాడని అక్కడ దాకా గెంటేసి తగ్గించేసి మంచి బొత్తిగా అడుగులు విడిచిపెట్టేసి అక్కడ చదువు మధ్యలో ఆఫ్ చేయటందుకు. దేవుణ్ణి అడుగులు విడిచిపెట్టేటందుకు ఏదో మొత్తం మీద ఇంద్రియాదేశ వైరాగ్యం అనహంకార ఏవచ్చ అంటే అహంకారం అంటే అంటే మీకు బయట పరిస్థితులు ఎన్ని బాగున్నా అహంకారం అంటే ఖర్చుత్వం. అంటే నేను చేస్తున్నాను, నేను నుంచున్నాను, నేను నడుస్తున్నాను, నేను సాధించాను ఇలా అనుకోవటం. నీకు అర్థమవుతుంది, వీళ్ళు సాధించారు, దేవుడు సాధించి పెట్టిందే నేను సాధించాను అనుకుంటాడు వీడు. ఈ దేవుడు సాధించడానికి వీడు ఉన్నాడు అసలు. నువ్వు తినే అన్నం కూడా దేవుడిదే కానీ నాదనుకుంటావు. మనం తినే అన్నం కూడా దేవుడిదే కానీ మందని అనుకుంటాం. ప్రపంచంలో ఉన్న సొమ్మంతా ఈశ్వరుడిదే, ఆయనకే ఇచ్చేసి మనం పూజ చేస్తున్నాం అనుకుంటాం. ఆయనకే ఇచ్చేసి మనం దానవాడు చేస్తున్నాం అనుకుంటాం. దానవాడు సొత్తంతా ఈశ్వరుడిదే, ఆయన రూపాయలు ఆయనకి ఇచ్చేసి మనం దానం చేసాం అనుకుంటాం. రమణ మహర్షి గారు ఇంకా చెప్పారు బాగా కదా ఈ కథ. ఒకడు బెల్లంతోటి వినాయకుని చేశాడు, బెల్లంతోటి వినాయకుని చేశాడు. ఆడికి నైవేద్యం పెట్టాడు, నీకు అర్థమవుతుందా, దీపారాధన అయిపోయింది ఆడికి, మరి వినాయకుడు దేవుడికి నైవేద్యం పెట్టాలి ఎంతో కొంత. ఆయన పొట్టిగా ఏం మాట చేస్తాం, ఎంతో కొంత పెట్టాలి కదా. అప్పుడు ఆడు ఏం చేశాడు, వినాయకుడికి ఏమి నైవేద్యం పెట్టాలో వీడికి అర్థం అవటాలో ఏమి దొరకటం, బెల్లం మొక్క లేదు, ఏమి లేదు, పటికి బెల్లం మొక్క లేదు. చాలాసారంగా నైవేద్యం పెట్టడానికి పటికి బెల్లం మొక్కలు నలి మొక్కల కింద కొట్టేసుకుని ఇంట్లో పెట్టుకుంటారు, మొక్క పడేస్తారు అడుగు. పైగా పెద్ద మొక్క కానీ ఎంత మొక్క ఎంత మొక్క అది దేవుడికి పెడుతున్నారా రాస్తున్నారా అనిపిస్తుంది మనకు. ఎంత డబ్బా చూశాను ఒకరింటికి ఏంటి మొక్కలైనా దేవుడి బుద్ధిని పెట్టేస్తామని అన్నాడు. అది పెడుతున్నారా రాస్తున్నారా అని ప్రశ్న. దేవుడికి పెడుతున్నారా రాస్తున్నారా? ఎంతంత మొక్కలు నైవేద్యం పెట్టినట్టు ఉండాలి, అటు చనకూడదు, అటు పొట్టని ఎండకూడదు. ఎక్కడున్నా మనం ఏం చెబుతున్నాం? వీడికి ఏమి నైవేద్యం దొరకలేదు, బెల్లం మొక్కలేదు, పడికి బెల్లం మొక్కలేదు, వీడికి ఇంట్లో ఏమి లేదు. అప్పుడు ఇదేం చేశాడు, బెల్లం వినాయకుని గిల్లేసాడు పట్టుకుని. ఆ బెల్లం వినాయకుని గిల్లేసేంత బెల్లం బయటకు తీసేసి ఇది ఆడికి నైవేద్యం కింద పెట్టేశాడు. ఆయన గిల్లేసి ఆడి నైవేద్యం. అలాగే మనం కూడా సొమ్ము అంతా ఈస్ట్ పెడితే ఆయన మనం లాగేసుకుని నాది అనుకుని మళ్ళీ ఆడికిస్తున్నాం. ఇప్పుడు మన డబ్బులు ఎవడి? ఆయన ఇస్తే వచ్చినాయా రాకుండా వచ్చినాయా? ఇస్తేనే వచ్చి ఆయన ఇచ్చింది మందనుకునే ఆయన దాని ఆయన ఇచ్చింది మళ్ళీ మందనుకుని ఆయనకి ఇచ్చింది నీకు దానం చేశాను అంటాడు. సరిగ్గా బెల్ల వినాయకుడి కదా జ్ఞాపకించుకుంటే చాలు మనం చేసే దాన ధర్మాలు అందరూ బాగోతాం ఏంటో తెలుస్తుంది. మరి ఇచ్చిన దాన ధర్మాలు విలువేంటో తెలుస్తుంది. నీకు ఎక్కడి నుంచి వచ్చిందా? నీకు దానం చేశా. అలా డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? నీకు నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి? ముగించేద్దాం. అనహంకారం ఏమొచ్చా అంటే, నువ్వు ఏదైనా పని చేస్తా నేను నువ్వు పక్కన పెట్టుకుని పని చేయి. నీకు అర్థం వచ్చింది? నేను నువ్వు పక్కన పెట్టి పని చేయి. మాట్లాడితే నేను నువ్వు పక్కన పెట్టు, అది మంచిది కాదు. గబగబ మీద వచ్చి పడిపోతా ఉంటుంది. నువ్వు మాట్లాడితే నేను నువ్వు పక్కన పెట్టు, చేతితో పని చేస్తుంటే నేను నువ్వు పక్కన పెట్టు. నువ్వు నేను నీ వ్యవహారంలో నేను కలగ చేసుకోకుండా చూసుకో. నీ దైనందిన వ్యవహారాల్లో నీ నేను కలగ చేసుకోకుండా చూసుకో. అలాగని నువ్వు ముద్దబ్బాయిలా ఉండమని కాదు. ముగించేస్తాం. దుఃఖ అనహంకారం ఏవచ్చా జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాన. అందులో జన్మలో ముసలితనంలో ముసలి రోగంలో విషయాల్లో ఉన్నటువంటి దోషాలని నీ బుద్ధితోటి గ్రహించాలి. నీ బుద్ధితోటి గ్రహించాలి. ఇది ఒకటి పుస్తకాల్లో చదివేసి రామకృష్ణ పరమహంస మనసుకు అందదు, ఇంద్రియములకు అందదు, దేహం అందదు, బుద్ధికి అందదు, లోపల పరమాత్మ ఉన్నాడు. ఈ వేదాంత పుస్తకాలు ఉన్నాయి కదా, దేహానికి అందదు, మనసుకు అందదు, ఇంద్రియములకు అందదు, బుద్ధికి అందదు, ఇలా చెప్పేస్తున్నాడు. ఎవరి దగ్గర? రామకృష్ణ పరమహంస గారు. బుద్ధికి కూడా అందడవాడు అన్నారు పరమహంస. ఏమన్నారు? బుద్ధికి కూడా అందడా? దేవుడి అంత శుద్ధిగా ఉంటాడో, నీ బుద్ధి అంత శుద్ధిగా ఉంటాడో, అందకెక్కడికెళ్తాడో? ఎవడు రామకృష్ణ? ఈ పాండిత్యం మాటలు ఆయన దగ్గర ఎక్కడ కుయ్యని పుస్తకాలు చదివిన మాటలు. దీన్ని చురుక పలుకులు అంటారు. ఏమంటారు? చురుక పలుకులు. ఆడు ఈ పుస్తకాలు చదివేశాడు. దేహం ఈ మనస్సుకు అందడు, ఇంద్రియములకు అందడు, లేదా ఇంకోటి అనుకున్నాడు, బుద్ధికి అందడు, ఇలా చదివేశాడు. అప్పుడు రామకృష్ణుడు అన్నాడు, బుద్ధికి కూడా అందడవాడు ఉన్నాడు. ఉన్నాడు అనుకున్నవాడు కాదు, ఉంటే బుద్ధుడికి కూడా అందడా? అందడంరే. మరి దేవుడు ఎంత శుద్ధిగా ఉంటాడో, నీ బుద్ధి కూడా అంత శుద్ధి అయిపోయింది అనుకో, అప్పుడు కూడా అందడా? అందుతా అప్పుడు అందుతాడు. మరి బుద్ధికి కూడా అందడేంటి? మలిన బుద్ధికి అందడు, శుద్ధ బుద్ధికి అందుతాడు. మలిన బుద్ధికి అందడని చెప్పు. దేవుడు ఎంత శుద్ధిగా ఉంటాడో, ఎంత శుచిగా ఉంటాడో, అంత శుచిగా నీ బుద్ధికి ఉంటే అంత నీ బుద్ధి అంత శుద్ధి అంటే దేవుడు ఎంత శుద్ధిగా ఉంటాడో, నీ బుద్ధి అంత శుద్ధి అయితే వాడు అందకుండా ఎక్కడికి వెళతాడు వాడు? ఎవరన్నారు? పరమహంస గారు. వాడికి మాట పడిపోయింది, రెండో మాట్లాడి ఇంకా రెండు శ్లోకాలు ఏదో పూర్తి చేశాం. ఇంకా తర్వాత ఆ శ్లోకాలు వదిలేద్దాం, ఇంకోసారి ఎప్పుడు బాకీ పెట్టుకుందాం, ఇంకోసారి ఎప్పుడు మిగతా శ్లోకాలు బాకీ పెట్టుకుందాం. అంటే మీరందరూ ఈ డైలాగు జ్ఞాపకించుకోండి. ఏ డైలాగు? ఎవరి డైలాగు? యాజ్ఞవల్క్యుడు, జనక మహారాజు. వండర్ఫుల్ డైలాగ్. ఆ రెండు వాళ్ళిద్దరు మాట్లాడుకున్న మాటలు జ్ఞాపకం పెట్టుకోండి. అంటే మీకు బాగుపడే లక్షణాలు వస్తాయి, అహంకారం తగ్గుతుంది, మీకు బాగుపడే లక్షణాలు వస్తాయి.